జ్యోతిర్లింగాలలో అత్యంత విశిష్టమైనది వారణాసిలో ఉన్న విశ్వేశ్వరలింగం. ప్రపంచంలో ఎక్కడా లేని దివ్యశక్తి, దివ్య మహిమ నిబిడీకృతమై ఉన్నటువంటి మహాస్థలం వారణాసి. వారణాసికి అవిముక్త క్షేత్రం అని పేరు. ముక్తము అంటే విడిచిపెట్టబడుట, అవిముక్తము ఎప్పటికీ విడిచిపెట్టబడకుండా ఉండుట. ఈశ్వరుడు సర్వకాల సర్వావస్థలలో ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టడు. ఒకవేళ ఎవరైనా నా క్షేత్రం విడిచిపెట్టు అని వరం కోరుకుంటే శరీరం కనబడకుండా అదృశ్య రూపంలో కూడా ఉంటాడు మొత్తం మీద. దివోదశని ఒక మహారాజు గారు కాశీలో శివుడు కూడా ఉండకూడదని ఆజ్ఞాపించాడు. 1000 సంవత్సరాల కాలం దివోదాసు పరిపాలనా కాలంలో భూమండలంలో ఏ దేవతలు లేకుండా అయిపోయారు. అప్పుడు శివుడు కూడా కాశీని విడిచిపెట్టి కైలాసానికి వెళ్ళిపోయాడు. అయితేనే సూక్ష్మరూపంతో కనబడకుండా ఉన్నట్ట. భౌతికమైనటువంటి దేహం, దివ్య దేహం, అసలు నిర్గుణతత్వం, ఇవన్నీ పరమాత్మకు ఉన్నాయి. భౌతిక దేహంతో ఆయన ఎప్పుడూ కానీ కనపడ్డ అనుకోండి, ఏ ముసలాడి రూపంలోనో ఇంకో పడిచాడు రూపంలోనో ఆడ రూపంలోనో ఒక రూపంలోనో కొంతమంది భక్తులు కనపడతాడు. ఏ భక్త సిరియాళ్ళుడికో లేకపోతే వాళ్ళ నాన్న చిరుతొండ నంబికో వృద్ధ రూపంలో దర్శనమిచ్చాడు భౌతిక రూపంలో. ఎక్కువగా దివ్య రూపంతో మనబోటి వాళ్ళకి, మనబోటి వాళ్ళకంటే నేను చెప్పేది మహాసాధకులకి దర్శనమిస్తాడు. అసలు ఆ రూపము కూడా లేకుండా కేవలం అనుభూతితో కొందరికి దర్శనమిస్తాడు. ఈ అనుభూతి కూడా లేకుండా నిశ్చైతన్యంగా ఉన్నట్టు నటిస్తూ చైతన్యవంతంగా తిరిగితే దానికి సూక్ష్మ వ్యాపకత్వం అని పేరు. అటువంటి వ్యాపకత్వంతో ఆయన కాశీలో 1000 ఏళ్ళు ఉండి ఆ తర్వాత మళ్ళీ దివోదాసుని ఏదో రకంగా మొత్తం మీద బయటికి గెంటి ఆయన కాశీని ఆక్రమించుకున్నాడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొంతమంది భక్తులు శివుడంతటి వాడిని క్షేత్రం నుంచి పొమ్మని చెప్పినా పోకుండా రహస్యంగా ఉంటాడు ఆయన. అందుకే ఆ క్షేత్రమునకు అవిముక్త క్షేత్రం అని పేరు. ఈశ్వరుని చేత ఏనాడు ముక్తము కాదు, విడిచిపెట్టబడదు. మరొకటి ఏమిటి, అక్కడ శరీరం విడిచిపెట్టినవాడు శాశ్వతమైనటువంటి ముక్తి పొందుతాడు. అటువంటి వాడు మళ్ళీ భూమి మీద జన్మ ఎత్తాడు. ఇలా అనేక విశేషములు ఉన్న కారణం చేత దాన్ని అవిముక్తము అన్నారు. ఆ అంటే బ్రహ్మ. బ్రహ్మ విశేషముగా అక్కడ ఉంటాడు అనగా బ్రహ్మజ్ఞానం అక్కడ ఉంటుంది. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు. కాశీక్షేత్రంలో బ్రహ్మజ్ఞానం ఉన్నది, కాశీక్షేత్రంలో మహానందం ఉన్నది, కాశీక్షేత్రంలో పునర్జన్మ లేకుండా చేసే శక్తి ఉన్నది, కాశీక్షేత్రంలో సమస్త ఐశ్వర్యాలు అంతర్గతంగా ఉన్నాయి. అందువల్ల కూడా దాన్ని అవిముక్త క్షేత్రం అన్నారు. ఒకప్పుడు పార్వతి అడిగింది, ఏమండి వారణాసి అనే క్షేత్రం ఎప్పుడు ఏర్పడిందండి, ఇప్పుడు ఎప్పుడు మీరు లింగంగా వెలిశారండి అని అడిగింది. అప్పుడు పార్వతికి ఆయన సమాధానం చెప్పాడు. ఈ కథ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కుమారస్వామి అన్నాడు, అమ్మకి తెలియకుండానే ఈ క్షేత్రం ఏర్పడిందా అంటే ఇంకా అమాయకంగా అడుగుతాం ఏంటి నాయన, ఉన్నాయి 6 ముఖాలు, పేరుకి షణ్ముఖుడివి, ఆ మాత్రం నీకు అవగాహన లేదా, ఆవిడికి తెలియకపోతేలాగా ఆవిడ నేను ఒకటే, మేమిద్దరం ఎప్పుడూ చెరిసగ ఉంటాం, కానీ మీ ఓటి వాళ్ళందరికీ తెలియాలంటే ఆవిడ అడగాలి, అందుకని మీ అందరి బదులుగా ధర్మ సందేహం ఆవిడ అడుగుతుంది, నేను తీరుస్తాను, మేమిద్దరం కలిసి ప్రజలకి ఉండేటటువంటి సందేహాలు ఏమాత్రం లేకుండా తీరుస్తాం అని ఆయన సమాధానం చెప్పాడు. ఎప్పుడు శివుడున్నా అక్కడ అమ్మ ఉన్నట్టే, అమ్ముందంటే శివుడు, శివుడు ఉంటే అమ్మ, ఈ ఇద్దరు అర్ధనారీశ్వరులు, వాళ్ళు ఒకరిని విడిచి మరొకరుండరు, సర్వకాల సర్వావస్థల్లో కలిసి ఉంటారు. అదొక అపూర్వమైన శక్తి. ఆ శక్తిని అర్థం చేసుకోవడానికి మహాస్థాయి కావాలి. సామాన్యమైనటువంటి బుద్ధితో ఆలోచిస్తే ఆ ఇద్దరు ఎవరికి అర్థం కారట. అంత గొప్ప మహానుభావులు అయ్యుండి కూడా మనబోటి వారికి వారణాసి క్షేత్రం యొక్క మహిమ తెలియాలి అని భావించిన జగన్మాత, ఏమండోయ్ వారణాసి ఎప్పుడు పుట్టిందండి, మనం ఎలా సృష్టించుకున్నాము, ఎప్పుడు చేరాము అంటే అప్పుడు చెప్పాడు ఆయన, ఒకప్పుడు మహాచైతన్య స్వరూపుణ్ణైన నేను ఒక రూపం ధరించాను. నా రూపం 2గా మార్చుకున్నాను. అందులో ఒక భాగం నువ్వు, మరొక భాగం నేను. అది సృష్టి ఆరంభకాలం కదా, నేను కావాలని రూపం ధరించాను కదా. అందుకే అప్పుడు ఏమైంది, అనహోరాత్రంబు, ఎక్కడ పగలు లేదు, రాత్రి లేదు, నువ్వు లేవు, నేను లేవు, అంటే నేను నువ్వు అనే భావాలు లేవు, ఏ జీవులు లేరు. కాబట్టి జీవులు ఉంటే జీవాత్మ పరమాత్మ అంటే నువ్వు నేను అనే భావం ఉంటుంది. అప్పుడు ఆ భావము లేదు. అనక్షత్రంబు, ఎక్కడ నక్షత్రాలు లేవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, లోకములు లేవు, కటిక చీకటి తప్ప ఆ సమయంలో వరేలేదు. మహాతమస్సు నుంచి సృష్టి పుట్టింది. తమస్సు చీకటి, మహాతమస్సు భయంకరమైన అంధకారం, గాఢాంధకారం. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అంటే ఏమిటనమాట, ఎంత గింజుకున్నా ఇలా కనపడదు అనమాట. ఒక్కోసారి మీరు చూడ చీకట్లో ఎంతో ఇలా ప్రయత్నిస్తారు చూద్దామని, అయినా కనపడదు. అంతటి చీకటి అనమాట. ఆ గాఢాంధకారంలో మన ఇద్దరం రూపం ధరించాక అప్పుడు నువ్వేమన్నావు అని పార్వతితో చెప్తున్నాడు. పార్వతీదేవే శివుని అడిగిందిట, అంతా కటిక చీకటి, మీరేమో రూపం ధరిద్దామన్నారు, రూపం లేకుండా ఉంటే ఎలా అయినా ఉంటాం, రూపం అంటూ ఉన్నాక ఉండడానికి ఓ స్థలం కావాలి కదండి, ఆకారం ఉన్నాక గ్యారంటీగా స్థలం ఉండాలి, ఓ మంచి స్థలం చూడండి అనగా అప్పటికి సంపత్ నగర్ లేదు. అందుకని ఆయన బాగా ఆలోచించి తన మూడవ కన్ను తెరిచాడు. ఆ మూడవ కన్నులోంచి అపూర్వమైన జ్యోతి బయటకు వచ్చింది. ఆ కాంతి చూస్తూ ఉండగా ఒక మహానగరంగా మారింది. అందుకే దానికి కాశీ అన్నారు. కాసురు దీప్తౌ, దీప్తౌ అంటే ప్రకాశమునందు కాసురు అనే శబ్దం వాడతాం. కాసురు అనే శబ్దమునకు ధాతువునకు వెలుగుట, ఒక మహాకాంతి స్వరూపంగా ఆవిర్భవించింది ఒక స్థలం, అందుకని కాశీ అన్నారు. ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అది. మరి వెలుగు మాకు కనపడటం లేదంటే అడిగాడు ఎవడో, నీకెందుకు కనపడుతుంది, కళ్ళు మూసుకు కూర్చున్నావు, నీకేమన్నా భక్తి ఉంటే, నీకేమన్నా జ్ఞానం ఉంటే, నీకు దాని మీద ఆసక్తి ఉంటే కనపడుతుంది, కళ్ళు మూసుకున్న వాడికి ఏం కనపడతాయి. మనం మహాభక్తితో ధ్యానం చేస్తే, పరమభక్తితో విశ్వాసంతో ఉంటే కనపడతాయి. అందుకే కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ అణు అణువులోనూ పరమేశ్వరుడు కనపడతాడు, మహాజ్యోతి కనపడుతుంది. చూసే కళ్ళు ఉండాలి, చూసే సాధన ఉండాలి, గురువుల మీద విశ్వాసం ఉండాలి, ప్రగాఢమైన భక్తి ఉండాలి, శాస్త్రాల మీద నమ్మకం ఉండాలి. వీటి మీద నమ్మకం లేకపోతే కూడా మనం ఏమీ చెయ్యలేము. అంత గొప్పది అది, మహాజ్యోతిస్వరూపం అది. ఆ జ్యోతి, ఆ వెలుగుతున్నటువంటి జ్యోతి చూస్తూ ఉండగా ఒక మంచి నగరంగా మారిపోయింది. శివుడి మూడవ నేత్రం నుంచి ఆవిర్భవించిన అపూర్వమైన జ్యోతి అద్భుత నగరంగా మారింది. ఆ నగరం మారి మారగానే భూలోకంలో అయితే శివుడున్న ప్రాంతం, లింగం ఉన్న ప్రాంతం పంచక్రోశులు, మొత్తం మహానగరం 64 చతుష్షష్టి యోజనములట. 64 x 64 అంటే 64, 64 x 64 చదరపు మైళ్ళట. అంత మహా వైశాల్యంతో కూడినటువంటి నగరం అది. ఆ నగరం భూలోకానికి వస్తే తట్టుకోలేదని దాన్ని కుంచింపచేశాడు పరమాత్మ. తర్వాత ఆ మహానగరంలో అనేక భవనాలు ఏర్పాటు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు దిగాక క్రమక్రమంగా వాళ్ళ శరీరం నుంచి గణపతి, కుమారస్వామి, ప్రమథ గణాలు, ఇలా మహాత్ములంతా పుట్టారు. శివపరివారం పెరిగింది. ఈ పరివారం ఎవడదారిన వాడు, ఎవడిష్టోత్రుడు వాడు చేయడం మొదలెట్టాడు. వీళ్ళకు నాయకుడు లేకుండా పోయాడు. ఓహో, కాశీకి సరైన పెత్తందారు లేడు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు. దీనివల్ల ఎంత ప్రమథ గణాలైనా వాళ్ళు క్రమశిక్షణలో ఉండరు, భవిష్యత్తులో వచ్చే సృష్టి దెబ్బతింటుంది అనుకున్నాడు పరమాత్మ. అందుకని వెంటనే చేశాడు, వీళ్ళందరినీ అదుపులో పెట్టేవాడు ఒకడు కావాలి, అవసరమైతే కర్ర పెత్తనం లేదా ప్రేమతో పలకరించేవాడు, మొత్తం మీద ఏదో ఒక విధంగా క్రమశిక్షణలో పెట్టేవాడు ఉండాలి. క్రమశిక్షణలో పెట్టే నాయకుడు ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడకుండా ఉండకూడదు. ఎప్పుడు ప్రశంసించాలో అప్పుడు ప్రశంసించాలి, ప్రశంసించకుండా ఉండకూడదు. ఎవడు చేసే పని వాడిని చేయనివ్వాలి, వాడి పనిలో మనం వేలెట్టకూడదు. అలాగని వాడు చేయకపోతే మనం మాడీ చవ్వకూడదు. ఇన్ని ఏర్పాట్లు చేసే దక్షుడు కావలసి వచ్చేట. వెంటనే ఆయన ఏం చేశాడు, ప్రారంభంలో ఎడమ చేతి నుంచి సృష్టించాడు, వామభాగం నుంచి. వామభాగం నుంచి మంచి నీలలోహిత వర్ణంలో ఉన్న, నీలమేఘఛాయ శరీరుడైన, 4 భుజములు కలిగిన ఒక మహాత్ముడు పుట్టుకొచ్చాడు. నన్నెచోడు కుమారసంభంలో అత్యద్భుతంగా రస్తాడు, వీంగు అంటాడు అక్కడ అనమాట. అంత కాంతితో ఒక నీలలోహితాంగుడు పుట్టుకొచ్చాడు. పుట్టగానే మహాత్మ, నా కర్తవ్యం ఏమిటి అనగా, నువ్వు దక్షుడివి, పరిపాలనలో శిక్షణ పొందినటువంటి వాడివి, ఈ త్రిక్షణుడి యొక్క వామభాగం నుంచి ఆవిర్భవించిన వాడివి, ఈరోజు నుంచి కాశీకి నువ్వు పోషకుడివి, అంతటా వ్యాపించి ఉంటావు గనక నీకు విష్ణువు అని పేరు పెడుతున్నాను. ఈరోజు నుంచి కాశీకి నువ్వే క్షేత్ర పోషకుడివి, పోషకుడివై దీన్ని కాపాడు, అందరికీ అన్నం పెట్టు, సరైన మార్గంలో నడుపు, క్రమశిక్షణ తప్పితే శిక్షించు అనగా, ఎంత కాశీ నగరాన్ని, అందులో నీ నగరాన్ని పోషించటువంటి మాటలు కాదు, దానికి తపశ్శక్తి కావాలి, ముందు నీకోసం తపస్సు చేసి తదనంతరం నేను ఈ క్షేత్రాన్ని పోషిస్తానన్నాడు ఆయన. తపస్సు చెయ్యి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఆ కాశీలో ఒక మంచి స్థలం చూసుకున్నాడు. ఆ స్థలం ఎగుడు దిగుడులుగా ఉండేది, కొత్తగా ప్రారంభమైన నగరం కదా, అన్ని చోట్ల ఒకే రకంగా లేదు. ఓ చోట ఎత్తు, ఓ చోట పల్లంగా ఉంటే ఆయన తన చేతిలో ఉన్న చక్రంతో ఆ ప్రాంతాన్ని చదును చేశాడు. అక్కడ కూర్చుని తపస్సు చేద్దామా అంటే తప తప అనే శబ్దం ఆకాశం నుంచి వినబడింది. చక్కగా తపస్సు చెయ్యి, కానీ తపస్సు చేసే ముందు స్నానము చేసి ఆచమనము చేసి అర్ఘ్యం ఇచ్చి అప్పుడు తపస్సు చెయ్యంది ఆకాశవాణి. ఆనాటికి అక్కడ కాశీలో ఒక్క చుక్క నీరు లేదు, అప్పుడే ఆవిర్భవించిన పట్టణం. ఉన్న జలం ఏదన్నా ఉందంటే శివుడి నెత్తి మీద తప్ప ఇంకెక్కడ లేవట. అప్పుడు ఆయన బాగా ఆలోచించి తన చక్రంతో ఎదురుగుండా ఉన్న ప్రాంతాన్ని తవ్వి మంచి గొయ్యి చేశాడు. ఆ గొయ్యి చతురస్రాకారంలో ఉంది, పైగా గుండ్రంగా ఉన్న గొయ్యి కాకుండా చతురస్రాకారంలో ఉన్నది. చక్రముతో దానిని తవ్వి ఒక మడుగు చేశాడు కనుక చక్రతీర్థము అన్నారు దాన్ని. ఈ మడుగు తవ్వాక మరి అందులోకి నీళ్ళు ఎలా వస్తాయి? శివుణ్ణి తలుచుకోగానే ఈయన శరీరానికి అలసట కలిగి చక్రంతో దాన్ని తవ్వుతూ ఉంటే చెమట పట్టింది. పరమాత్ముడికి కూడా చెమట పట్టింది. మన లోకశ్రేయస్సు కోసం ఆయన తెచ్చుకున్నాడు శ్రమజలాన్ని. ఈ శ్రమజలాన్ని అందులో పోశాడు. పరమేశ్వరుడి యొక్క శ్రమజలం కదా శ్రీమన్నారాయణ శ్రమజలం, అద్భుతమైన సువాసనతో మంచి మధురంగా ఉంది. ఆ మధురమైన శ్రమజలం అందులో నింపాడు ఆయన. అదే ఇప్పుడు మనకి చక్రతీర్థము మణికర్ణికా ఘట్టం దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కసారి దర్శనం చేయాలి. కాశీ అని ఊరుందిలేండి, అక్కడికి వెళ్ళి ఆ చక్రతీర్థంలో స్నానం చేయడానికి అన్ని వేళల్లో నీళ్లు ఉండవు, కానీ కనీసం ఇలా రెండు చేతులు చాచి మెట్టుకైనా దండం పెట్టాలి. ఒక్కొక్కప్పుడు వర్షాకాలంలోనూ అప్పుడు నీళ్లు ఉంటాయి, అప్పుడు ఆ నీళ్లలో స్నానమైనా చేయాలి, లేదా చక్రతీర్థంలో ఉన్నంత మట్టి ఒంటికి రాసుకుని మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి. అది శ్రీమన్నారాయణుడు సమస్తలోక పోషకుడు తయారు చేసిన అపూర్వమైన కుండమన్నమాట. గంగానది భూమికి రాని రోజుల్లో ఆ చక్రతీర్థమే కాశీకి దిక్కయ్యింది. అందులో చెమట నింపి తాను దాంట్లో స్నానం చేసి దానితో ఆచమనం చేసి అత్యద్భుత భక్తితో ఆ మహానుభావుడు మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. ఏమి తపస్సు ఇది, ఇటువంటి తపస్సు ఇంత పూర్వం ఎవరూ చెయ్యలేదు, మరెవరూ చెయ్యబోరు. మహానుభావుడవైన నీవు అత్యంత నిష్ఠాగరిష్ఠుడవై భక్తితో శ్రద్ధతో ఆసక్తితో అనురక్తితో సంసక్తితో గాఢమైన భక్తితో తపస్సు చేశావు. ఈ తపస్సు నన్ను పార్వతిని కదలించి వేసింది అని శివుడు ఒక్కసారి తాండవ నృత్యం చేశాడు. ఆనందంతో తలెలా ఊపాడు, దానికి శిరకంపము అని పేరు. శిరస్సుని ఇలా ఊపగానే ఆయన కుడి చెవికున్నటువంటి దుద్దుందే ఆ కాడ ఊడెక్కడ పడిపోయింది. మనలాంటి వాళ్ళం అంటే ఏదో చచ్చిచ్చాడు ఒక రాయి వేసుకుంటాం జీవితంలో, ఈ ఉన్న కాడ పోతే మళ్ళీ రేపు పొద్దున కాడా లేదు పేడా లేదు. కానీ పరమేశ్వరుడు కదా, ఆయన చెవులకి మంచి మణులు తాపడం చేయబడిన ఒక కర్ణిక ఉంది ఇక్కడ దాకా వేళ్లాడుతూ. ఈ కర్ణిక ఊడి కింద పడిందిట. ఆ కర్ణిక పడింది కనుక దానికి మణికర్ణికా ఘట్టం అని పేరు వచ్చింది. మణులు తాపడం చెయ్యబడిన దుద్దు వచ్చి ఆ ప్రాంతంలో పడింది కనుక ఆ ఘట్టాన్ని మణికర్ణికా ఘట్టము అన్నారు. అద్భుతమైన నీ తపస్సుకి మెచ్చుకున్నాను, సమస్త లోకాలని పరిపాలించే శక్తి నీకు ఇస్తున్నాను, నీతో యుద్ధం వస్తే నీ చేతిలో నేను ఓడిపోతాను, ఎక్కడ చూసినా నీకు ఆలయాలు ఉంటాయి, నిన్ను బాగా పూజిస్తారు, మంచి భోగాలు కూడా ఉంటాయి, దద్దోజనం, కట్టు పొంగలి, పాయసం, చక్కెర పొంగలి, లడ్డూలు, ఇవన్నీ నీకు నివేదన చేస్తారు. నాకు బూడిద, నీకు భోజనం, నీకు భోగాలు, నాకు త్యాగాలు. ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా నీకే ఎక్కువ వైభవం ఉండుగాక. నీవు అత్యద్భుతముగా భూమండలంలో ఉన్నటువంటి ఆలయాలలో కొలువయ్యుండి భక్తులకు నిలవయ్యుండి వారందరిని అనుగ్రహించి పోషించి కాపాడు, ఇది నీకు ఇస్తున్న వరం అని అప్పటికప్పుడు ఏం చేశాడు ఆయన, లక్ష్మీదేవిని సృష్టించి భార్యగా ఇచ్చాడు. మొత్తం ప్రమథగణాలని విఘ్నేశ్వరాదుల్ని పిలిచాడు. ఈ రోజు నుంచి కాశీక్షేత్రానికే కాక సమస్త లోకాలకి ఈ గోవిందుడు పోషకుడు. ఈయనకి గోవిందుడు, గోపాలుడు, కృష్ణుడు, విష్ణువు, మాధవుడు మొదలైనటువంటి బిరుదులు ఇస్తున్నాను, ఈయన్ని పట్టాభిషిక్తుడిని చేస్తున్నాను అని ఒక మహాసింహాసనం, రత్నసింహాసనం ఏర్పాటు చేసి దాని మీద లక్ష్మీనారాయణుల్ని కూర్చోబెట్టి తన శిరస్సును ఉన్న జటాజూటంలో ఉన్న గంగానదిని ఆయన నెత్తి మీద పోసి అభిషేకం చేసి ఆయన నెత్తిన కిరీటం తాను స్వయంగా పెట్టి తులసి మాల మెడలో వేసి ఈ రోజు నుంచి గోవిందుడు అనే బిరుదు నీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. సృష్టి ఆరంభంలో అలా గోవింద బిరుదు వచ్చింది, సమస్త ఇంద్రియములకు ఆనందం కలిగిస్తాడు కనుక గోవిందుడు అన్నారు. గాం విందతీతి గోవింద. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నిటినీ పదింటినీ కలిపి, దశేంద్రియాలని కలిపి గో అంటారు. వీటికి ఎప్పుడు ఆనందం కలిగిస్తాడు, వీటిని పోషిస్తాడు, వీటికి కష్టం రాకుండా చేస్తాడు. అందుకని ఆయనకి గోవిందుడు అని పేరు పెట్టారు. శ్రీమన్నారాయణుడు ఉన్న చోట ఇంద్రియాలకు ఆనందం కాకేముంటుందండి? ఇంద్రియాలు ఏ విధమైనటువంటి దుఃఖం తాపం పొందవు. ఇంద్రియములకు బ్రహ్మానందం వలి, ఈ దరిద్రపు క్షణికానందం కాదు, బ్రహ్మానందం ఇచ్చి మోక్షమిస్తాడు కనుక గోవింద అన్నారు. ఇంకా తర్వాత అర్థాలండి, తర్వాత పక్కన అర్థం. అదే బిరుదు చాలాసార్లు ఆయనకు వచ్చింది. ముందు ఈశ్వరుడు ఆ బిరుదు ఇచ్చి, ఈ రోజు నుంచి నువ్వు పోషకుడు అన్నాడు. ఆయనకు కూడా ఒక ఆలయం ఏర్పాటు చేశాడు. అదే ఇప్పటికి కూడా మనకి బిందుమాధవుడు అనే పేరుతోటి ఆ గోపాలుడికి పైన ఏది గంగానదీ తీరంలో అద్భుతమైన ఆలయం ఉంటుంది. అసలు నిజానికి ఈ ఆలయాలకి పూర్వకాలంలో రేవుల్లోంచి వెళ్ళేవారు. ఇప్పుడు రేవుల్లోంచి వెళ్ళడానికి మోకాళ్ళు నెప్పులెట్టి సాగు కింద అయ్యి అటునుంచి ఇటునుంచి ఆటోల్లో నానయాత్ర పడుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే హాయిగా కేదారఖండంలో కేదారేశ్వరుడు దర్శనం చేసుకుని అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ రేవులు మెట్లమ్మట నడుచుకుంటూ కాశీ విశ్వేశ్వరుడు ఆలయం మణికర్ణిక దాటి మహానుభావుడైన బిందుమాధవుడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆయన్ని చూడగలిగితే అంత అదృష్టం అండి. ఈ రేవుల్లో అక్కడికి వెళ్ళాక శ్రీపీఠం అనేటటువంటి ఒకటి ఉంటుంది, ఆ మఠం శ్రీమఠం. ఆ శ్రీమఠం దగ్గర మెట్లెక్కాలన్నమాట. కుడివైపు కడితే గుడి కనపడుతుంది. ఆ బిందుమాధవుడిని చూసిన తర్వాత అక్కడి నుంచి ఆదికేశవుడు, బిందుమాధవుడు అనేటటువంటి పేరుతో రెండు రూపాలతో రెండు గుళ్ళల్లో ఉన్నాడు ఆయన. ముందు ఈ బిందుమాధవుడిని చూశాక మళ్ళీ అక్కడి నుంచి సన్నని ఇరుకు సందులు ఉంటాయి, అక్కడి నుంచి వెడితే కాలభైరవుడు దర్శనమిస్తాడు. ఇవన్నీ నడిచి వెళ్ళాలి. అత్యద్భుతమైనటువంటి క్షేత్రపాలకుడుగా శ్రీమన్నారాయణుడు అక్కడ కొలువయ్యాడు. అప్పుడు ఆయనకి ఏమనిపించింది, విష్ణు పోషకుడు ఉన్నాడు, నేను ఎలాగో సర్వపాలకుడిని ఉన్నాను, ఇక ఇది కాకుండా క్షేత్రాన్ని కనిపెట్టుకు చూసేవాడు ఒకడు కావాలి. ఎంత పోషకుడున్నా ఈ సామాన్లు అందించేవాడు ఓ మేనేజర్ ఉండాలి కదా ఆఫీస్కి, స్ట్రాంగ్గా ఉండేటటువంటి మేనేజర్ ఉండాలి, లోభము లేనివాడు ఉండాలి, లంచానికి లొంగని వాడు అయి ఉండాలి, ధర్మం మీద నిలబడేవాడు ఉండాలి. ఒక గొప్ప మేనేజర్ దొరకడం అంటే మాట్లాడండి. అందుకని ఆయన ఏం చేశాడు వెంటనే మరొక మహాపురుషుణ్ణి సృష్టించాడు. ఆయనే భైరవుడు, కాలభైరవుడు. ఆయన పుట్టగానే పెద్ద శబ్దం చేశాడు, భీ అన్నట్ట. దెబ్బకి గుండెలు బేజారు ఎత్తిపోయే జనాలందరికీ. భీ అంటే భయము, భయము కలిగించే రవము చేశాడు గనక భైరవుడు. ఇంతకీ భైరవుడు అంటే భయంకర శబ్దము చేయువాడు. మృత్యువుని, మనం చేసే పాపాలని శబ్దంతో తొలగిస్తాడు. కాలభైరవుడు దర్శనం చేసుకోవటం వల్ల వచ్చే లాభం ఏమిటో తెలిసిన, ఆయన గట్టిగా దండం పెడితే ఆ క్షణమే మన పాపాల మీద హుం అంటాడు, ఒక అరుపు అరుస్తాడు. ఆ అరుపుకి అప్పటి వరకు మీరు చేసిన పాపాలన్నీ పోతాయి. ఈ మహాపాపాదులు పోవాలంటే ఒక్కసారి కాలభైరవుడికి నమస్కరించాలి. అది కూడా పూర్తిగా పోవాలంటే, సర్వనాశనమై పాపాలన్నీ హాహాకారాలు చేసి కూలిపోవాలంటే అష్టమి నాడు కానీ ఆదివారం నాడు కానీ చూడాలి. ఇంకా అష్టమి వస్తే కాశీలో కాలభైరవ ఆలయంలోకి అడుగు పెట్టగలమా మనం? అసంభవం. అంతమంది జనం ఉంటారు, ఎసకేస్తే రాలరు. ఆ రోజున మన రికమెండేషన్లు ఏమి పనిచేయవు. అందుకే అష్టమి నాడు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేకపోయాను నేను. ఉత్తర రోజుల్లో ఖాళీగా ఉన్న ఆలయం అష్టమి వస్తే తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా వస్తూనే ఉంటారండి. ఉత్తర భారత వాళ్ళకి ఈ విషయంలో మనకంటే భక్తి ఎక్కువ. కానీ అన్నీ విడిచిపెట్టి ఎంతైనా ఓపిక తెచ్చుకొని, కొంతైనా ఓపిక తెచ్చుకొని అష్టమి నాడు కష్టం అనుకోకుండా క్యూలో నిలబడి ఓపికగా కాలభైరవ దర్శనం చేసిన వాడికి ఆ క్షణమే భయంకరమైన అహంకార మమకారాది దోషములతో కూడిన పాపములు కూడా నశించిపోతాయి. ఇక దగ్గర పాపముల సంగతి చెప్పేదేముందన్నారు. అంత గొప్ప కాలభైరవుణ్ణి సృష్టించి విష్ణువు పోషకుడు, నువ్వు పాలకుడి. పోషకుడికి పాలకుడికి తేడా ఉందని చెప్పాగా. పోషకుడు భోజనాదులు ఇస్తాడు, ఓపికిస్తాడు. పాలకుడు అందరినీ అదుపులో పెడతాడు, తప్పులు చేయకుండా అదుపులో పెడతాడు, కావలసినవి అందిస్తాడు సామాగ్రి. ఇక ఇది కాక మరొక ఇద్దరిని సృష్టించాడు ఆయన. అందులో ఒకడు ధాత, మరొకడు విధాత. మళ్ళీ ఈ ధాత విధాతలు ఇద్దరిద్దరుగా మారారు. ధాతగారి నుంచి ఇంకోడు పుట్టాడు సంభ్రముడు, విధాత నుంచి పుట్టాడు ఉద్భ్రముడు. ఈ ధాత సంభ్రముడు, విధాత ఉద్భ్రముడు, వీళ్ళు నలుగురు తీసే పని ఏమిటనమాట. ఎవరైనా కాశీకి రాగానే చిక్కులు పెడతారు వాళ్ళు. కాశీకి రాగానే కాశీలో వాళ్ళకి రకరకాల కష్టాలు విఘ్నాలు కలగజేస్తారు, కాశీ మీద అసహ్యం కలిగేలా చేస్తారు. మొట్టమొదట నానాయాతన పడి జీవితంలో ఇదే ప్రథమ పర్యాయమురా బాబు అనుకుని ఒక వ్యక్తి కాశీకి రాగానే కాశీలో ఎవడ మీ మీద తుపుక్కు నమ్ముతాడు, కిళ్ళి ఒమ్ము, లేదా రూము దొరకకుండా చేస్తాడు, లేదా ఎయిర్పోర్ట్లో నుంచి ఇంటికి వచ్చేటప్పుడు లేకపోతే రైల్వే స్టేషన్ నుంచి మకాముకో పెడుతుంటే ఎవడో జేబులో చెయ్యట్టి నువ్వు గోవిందా గోవిందా అనే లోపు పోయిందా పోయిందా అని పరిసెత్తుకుపోతాడు. దాంతో నీకు విసుకొస్తున్నవాడే, ఎంతో కష్టపడి గురువుగారు ఏదో చెప్పారు కదా కాశీ కాశీ అనుకుని వచ్చాను, కాశీ కేసి రాగానే నాకు కేసే పోయింది, సూటు కేసే పోయింది అని వీడు బాధపడి విసుక్కుని వెనక్కడిపోతాడా లేదా అని వాడు పరీక్షిస్తారట. వాడు ఒక ఆయన సంభ్రముడు, రెండోవాడు దాత. వీళ్ళు మనల్ని చాలా పరీక్షిస్తారు. ఈ పరీక్షలో నెగ్గాలి. మన మీద ఉమ్మినా, ఒకవేళ డబ్బులు పోయినా, సూటు కేసు పోయినా, పొరపాటున ఏ అరటి పండు తొక్క మీద కాలు వేసి కిందకి జారిపడినా, అది కూడా పక్కన మొగుడు వేసిన తొక్క మీద పెళ్ళం కాలేసి జారిపోయింది, పక్కవాడు వేయడా తొక్క కూడా, వాళ్ళు ఆయనే వేస్తాడు లేదా వాళ్ళ ఆవిడే వేస్తుంది. అప్పుడు నిలదొక్కుని చెప్పనే చెప్పారు కాశీఖండం గురించి, వారణాసి మహిమ గురించి పద్మాకర్ గారు, ఇక్కడికి వెళ్ళగానే ఇలాంటి చిక్కులు వస్తాయట, కాబట్టి ఎన్ని చిక్కులు వచ్చినా సరే నాకు నువ్వే దిక్కు, ఈ చిక్కుల్లోంచి బయటపడతాం అని మొక్కుకుంటే అప్పుడు జాలి పడిపోతారు వీళ్ళు. ఈ రెండోవాడు ఏం చేస్తాడు, ఉద్భ్రముడు విధాత అన్నవాళ్ళు, పోన్లే పాపం వీళ్ళని మరీ ఎక్కువ చిక్కులు పెట్టద్దు, వీళ్ళకి కొంచెం లక్కేద్దాం అనుకుని పోయిన పరిస్థితికి బదులుగా వేరే రకంగా డబ్బు వచ్చేలా చేస్తారండు. వస్తువులు పోయినా మనకి ఇబ్బంది లేకుండా చేస్తారు, మకాం దొరికేలా చేస్తారు. అందులో కొంచెం తట్టుకుంటే కాశీలో మళ్ళీ అంతకంతా సుఖం వస్తుంది. నేను పడ్డాను కాబట్టి చెబుతున్నాను, నేను మనకు కావలసిందల్లా చిన్న చితకం కష్టం వచ్చినప్పుడు మనస్సును నిగ్రహించుకోగలిగేటటువంటి ధైర్యం కావాలి, పరమేశ్వరుడి మీద భక్తి కావాలి, అప్పుడు ఇలాంటి చిక్కులు పటక్కన వెళ్ళిపోతాయండి. ఒకసారి కదా రెండుసారి కదా, నేను నిరంతరం పెడుతూనే ఉంటాను కదా. కాబట్టి కాశీ విశ్వేశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి, కొంచెం ఆయన పరీక్షకు తట్టుకోవాలంతే. అలాంటి పరీక్షలు ఇచ్చే సంభ్రముణ్ణి ఉద్భ్రముణ్ణి, ధాతని విధాతని, ఈ ఇద్దరిని పరమేశ్వరుడు సృష్టించాడు. అనంతరం మహానుభావులైనటువంటి కొంతమంది గణాలను సృష్టించాడు. ఇంతమంది సృష్టింపబడ్డారు కానీ అప్పటికి ఇంకా విశ్వేశ్వర జ్యోతిర్లింగం రాలేదు భూమండలానికి. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ప్రభు నీవు ఎప్పుడు చూసినా కైలాసంలోనో కాశీలోనో రూపంతో ఉంటున్నావు, కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి ప్రజలను అనుగ్రహించాలి, నువ్వు మొట్టమొదట నాకు దర్శనమిచ్చి నన్ను సృష్టించిన స్థలం చాలా గొప్ప స్థలం, ఆ స్థలంలో లింగ రూపంలో కొలువై కలియుగాంతం వరకు ఉండి ప్రజలను అనుగ్రహించు, నీ లింగాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు పాపాలన్నీ భస్మీపటనం అవ్వాలి, కాబట్టి నువ్వు జ్యోతిర్లింగ స్వరూపుడవై ఆవిర్భవించు అనగానే ఈశ్వరుడు అక్కడ సూక్ష్మలింగలో, విశ్వేశ్వరలింగం ఎప్పుడు పెద్దగా ఉండదట, అందుకని సూక్ష్మలింగ రూపంలో వెలిగిపోతూ, ధగధగా వెలిగిపోతూ, కోటి సూర్య ప్రభాభాసమానుడే వెలిగిపోతూ ఆయన అక్కడ లింగరూపం ధరించాడు. అది మొట్టమొదటి లింగం, చరిత్రలో మొట్టమొదటిది విశ్వేశ్వర జ్యోతిర్లింగం అనే పిలువబడిందనమాట. జ్యోతిర్లింగాలలో సౌరాష్ట్ర సోమనాథం చే శ్రీశైలి మల్లికార్జున ఆర్డర్ ఉంది, కానీ అసలు మొట్టమొదటి జ్యోతిర్లింగం మాత్రం విశ్వేశ్వర జ్యోతిర్లింగమే. కాకపోతే క్రమ పద్ధతిలో చూసే దర్శనం మాత్రం ఇలా చెయ్యండి అని ప్రజలకు చెప్పడానికి ఆయన ఆ శ్లోక రూపాన్ని ఇచ్చాడు. విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడి, ఇది వారణాసి, ఇక్కడ నేను విశ్వనాథుడు విశ్వేశ్వరుడు అనే పేరుతో పిలువబడతాను. పార్వతి రెండు రూపాలతో ఇక్కడ కొలువై ఉంటుంది, అన్నపూర్ణగా విశాలాక్షిగా కలియుగాంతం వరకు రెండు స్థానాలలో ప్రజలను అనుగ్రహిస్తుంది. తల్లిని చూడకుండా నన్ను చూసిన వాళ్ళకి మాత్రం నేను సంపూర్ణ ఫలితం ఇవ్వను, కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఒక క్రమ పద్ధతి పెట్టాను అన్నాడు ఆయన. ఆ క్రమమంతా ఆయనే సృష్టించి ఆలయాలు కట్టింపజేసి ఈ క్రమంలో కాశీని చూడాలన్నాడు. మొట్టమొదట కాశీకి వెళ్ళిన వాళ్ళు గంగా స్నానం చేయవలసిందే. ఇదే మొదటిసారి కాశీ అనుకున్నవాడు ఎవడు వెళ్ళినా సరే తప్పక గంగా స్నానము చెయ్యందే, అసలు కాశీ ఆలయంలోకి అడుగు పెట్టకూడదు. స్నానం అయ్యాక డుంటి విఘ్నేశ్వరుణ్ణి చూడాలి. విఘ్నేశ్వరుడు చింతామణి గణపతి, డుంటి విఘ్నేశ్వరుడు ఇలా 64 గణపతుల రూపంలో ఉంటాడు. వీళ్ళల్లో డుంటి వినాయకుడిని ముందు దర్శనం చేసుకోవాలి. డుంటి విఘ్నేశ్వరుడు ఎంతటి సుంఠనైన పరమ పాపాత్ముడైన అనుగ్రహిస్తాడు. ఆయనే కాశీక్షేత్రంలో శాశ్వత నివాసాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి గంగా స్నానం చేసి కాస్త విభూతి పూసుకుని విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళేవాడు ముందు డుంటి విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి. ఇప్పుడు కాశీ మొత్తం నువ్వుగెందంత స్థలం మిగలకుండా అన్ని లింగాలేరట. అందుకే చెప్తాడు, ఒక నువ్వుగెందంత స్థలం కనపడిందా అక్కడ లింగం ఉందని అర్థం అన్నాడు శివుడు.
కాశీఖండంలో
అంతా లింగమయం. అసలు కాశీ అంటేనే సర్వం లింగమయం జగత్ అన్నట్టుగా ఉంటుంది. ఇంట్లో లింగం ఉంటే ఆ ఇల్లు పరమ పవిత్రం అవుతుందని శాస్త్రం. కాశీక్షేత్రములో ముందు డుంటి విఘ్నేశ్వర దర్శనం చేసుకోవలసిందే. ఎటువంటి పాపాత్ముడికైనా విఘ్నం లేకుండా ఆ పుణ్యాత్ముడు చేస్తాడు. అక్కడ నుంచి బయలుదేరండి. ఇప్పుడు చూడవలసింది అన్నపూర్ణాలయం. అన్నపూర్ణాదేవి ఆలయంలో అడుగు పెట్టి లోపల ఒక్క ప్రదక్షిణ చేయాలి. ఈ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు లోపల కుబేరేశ్వర స్వామి ఉంటాడు, ఆయనకి నమస్కరించండి. యంత్రేశ్వరుడు ఉంటాడు. ఒక లింగం మీద అన్ని యంత్రములు చిన్న చిన్న ముద్దల కింద చెక్కబడి ఉంటాయి. ఆయన యంత్రేశ్వరుడు. అద్భుతమైనటువంటి ఆ యంత్రేశ్వరుడు యొక్క దివ్యానుగ్రహం పొందిన తరువాత ఆ లోపలే విఘ్నేశ్వరుడు మూడు రకాలుగా ఉంటాడు. సిద్ధి వినాయకుడు, ఆయన దర్శనము చేసుకోవాలి. ఆ ఆలయంలోనే సూర్యభగవానుడు ఉన్నాడు. లోలార్కుడు మొదలైన 12 సూర్యుల్లో ఆయన కూడా ఒక సూర్యుడు అన్నమాట. సూర్యుడు ద్వాదశాదిత్యుల రూపంలో ఉంటాడు. ఖగోల్కాదిత్యుడు, సాంబాదిత్యుడు, లోలార్కుడు, వృద్ధాదిత్యుడు, అరుణాదిత్యుడు, విమలాదిత్యుడు, సాంబాదిత్యుడు, ఇన్ని రకాల రూపాలతో ఉన్న స్వామివారు ఒక రూపంతో అమ్మవారి ఆలయంలో ఉన్నాడు. ఈ సూర్యభగవానుడికి నమస్కారం చేస్తే భయంకరమైన రోగాలు తొలగుతాయి. ఈ సూర్యుడు 12 రూపాలతో కాశీలో ఉన్నాడని చెప్పాం కదా. ఒక రూపం ఆయాసం తొలగిస్తుంది, ఒక రూపం కుష్ఠరోగం తొలగిస్తుంది. సాంబాదిత్యుడని ఉంటాడు, ఆయనకి నమస్కరిస్తే కుష్ఠరోగం పోతుంది. ఖగోల్కాదిత్యుడని ఉంటాడు, ఆయన అనుగ్రహం వల్ల కంటి చూపు మందగించినటువంటి వాడికి ఆరోగ్యం బాగా ఉంటుంది. విమలాదిత్యుడని ఉంటాడు, ఆయనకి నమస్కారం చేస్తే దుర్బుద్ధులు తొలగిపోయి సద్బుద్ధులు వస్తాయి. ఇక తరుణాదిత్యుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళామా అద్భుతమైనటువంటి కుర్రాళ్ళు ఎలా ఉత్సాహంగా ఉంటారో ఉంటా అంటాడు. రిటైర్ అయిపోయిన వాడు 70 వాడు కూడా ఐఆమ్ 80 ఇయర్స్ యంగ్ అంటాడు. అంతేగాని 16 ఇయర్స్ ఓల్డ్ అండి అంటట. వృద్ధాదిత్యుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే ముసలాళ్ళం అవుతావా? కాదు కాదు, జ్ఞానం ఇస్తాడే. ఇలా ఆ ఆదిత్యులంతా ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇస్తారు. కాబట్టి ఆదిత్యుడిని చూడాలి. ఇప్పుడు అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకోవాలి. అన్నపూర్ణ ఆలయానికి ఎదురుగుండా ఉన్న స్థలము చూసారా, అక్కడ మొట్టమొదటి సత్యనారాయణ వ్రతం జరిగింది. అసలు ప్రపంచంలో సత్యనారాయణ వ్రతం మొట్టమొదటి జరిగింది కాశీలో. సుమా చాలామందికి తెలియక నయమిశారణ్యం అనుకుంటున్నారు, కానీ సత్యనారాయణ వ్రతకల్పంలో కాశీలో ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో మహానుభావుడు సత్యనారాయణుడు ప్రత్యక్షమై ఒక పేదవాడికి వ్రతం చేయమని చెప్పాడని ఉంటుంది మొదటి కథే. మొదటి కథ అంటే చెప్పేది అధ్యాయాల్లో మొదటి అధ్యాయం కాకుండా 2 అధ్యాయంలో మొదటి కథ ఉంటుంది కదా వ్రత విధానం. అందులో మొట్టమొదట కాశీలోనే శ్రీమన్నారాయణుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చి దారిద్ర్యంతో ఉన్న ఆయనకి ఈ కథ చెప్పి వ్రతం చెయ్యంటే ఆయన చేశాడు. ఆయన సంపన్నుడయ్యాడు. అప్పుడు సంపన్నుడైన తర్వాత ఆయన దగ్గరకు ఒక కట్టెలు కొట్టుకునేవాడు వచ్చాడు. వచ్చి వ్రతం గురించి తెలుసుకుని ప్రసాదం తిని తాను కూడా వ్రతం చేసుకుని వాడు ఐశ్వర్యవంతుడయ్యాడు. మొదటి సత్యనారాయణ వ్రతం జరిగిన స్థలం సరిగ్గా అన్నపూర్ణాదేవికి ఎదురుగుండా ఉన్న స్థలం. ఇప్పటికీ అక్కడ సత్యనారాయణ స్వామి ప్రతిమను పెట్టారు, అక్కడికి వెళ్ళి దర్శనం చేయాలి. అన్నపూర్ణ దర్శనం అయ్యాక సత్యనారాయణుడిని దర్శనం చేసుకోవాలి. ఆంజనేయుడు అక్కడ పడమరముఖంగా ఉంటాడు, హనుమంతుణ్ణి చూడాలి. ఆ లోపల ప్రహ్లాదుడు వచ్చి కొంతకాలం తపస్సు చేశాడు, అందుకని ప్రహ్లాదుడికి నరసింహస్వామి దర్శనం ఇచ్చిన స్థలం కూడా ఎదురుగుండ అన్నపూర్ణ ఆలయానికి ఎదురుగుండానే ఉంటుంది. చూశారో లేదు మీరు ఎంతమంది ఆ నరసింహస్వామి చూసారా? చూసిన వాడు చేయొచ్చండి, కనీసం ఒకళ్ళిద్దరైనా కనపడతారు, చాలా సంతోషం. అక్కడ నరసింహస్వామి 4 పెట్టిన బొమ్మ ఉందే, అక్కడ ప్రహ్లాదుడు కొద్ది కాలం తపస్సు చేశాడు, నరసింహస్వామి ఆయనకి అభయం ఇచ్చాడు. ఆ లోపల భద్రకాళి 1000 సంవత్సరములు తపస్సు చేసింది. అక్కడ ప్రస్తుతానికి మామూలు బొమ్మ పెట్టారు. ఔరంగజేబు అక్కడ ఉన్న భద్రకాళి విగ్రహాన్ని తొలగించాడు, ఆ స్థానంలో టెంపరీ విగ్రహం పెట్టారు. కొద్ది రోజుల్లో ఒక మహాయోగేశ్వరుడు అక్కడ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న పుణ్యాత్ముడు అన్ని మళ్ళీ సెట్ చేయబోతున్నాడు. అక్కడ ఆ భద్రకాళిని చూడాలి. గంగావతరణం జరిగాక గంగాదేవి కూడా అక్కడికి వచ్చి కొంతకాలం తపస్సు చేసింది, అందుకే అక్కడ గంగావతరణం కూడా కనపడుతుంది. రామచంద్రుడు వచ్చి అక్కడ పూజ చేశాడు, రాముడు కనపడతాడు, సీత కనపడుతుంది, వాళ్ళంతా అన్నపూర్ణ ఆలయానికి ఎదురుకుండా కనపడతారు. ఇవన్నీ చూశాక అప్పుడు అక్కడ ఎడం వైపు ఒక ఎత్తైన మెట్లు ఎక్కండి. అక్కడే అన్నపూర్ణ ఆలయానికి ఎదురుగుండా ఉన్న చోట ఆ ఎత్తుగా పైకెడితే ఓ బ్రహ్మాండమైన లింగం ఉంటుంది. ఎంత అద్భుతమైనది! ఆయన పాతాళేశ్వరుడిని పిలువబడతాడు. పాతాళ నుంచి పైదాకా వచ్చాడు. ఎంత పెద్ద లింగం అండి! ఆ లింగాన్ని చాలామంది చూడరు, నాతో వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ చూపించగలిగాను. అక్కడికి సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు ఈ మధ్యన. ఇదివరకు మొదట్లో కొంతకాలం ఇవ్వలేదు, కానీ ఈ మధ్యనే ఆ లింగాలు కూడా చూడగలుగుతున్నాం. అలా అంత ఎత్తు నిలువెత్తు లింగం. రెండు చేతులతో ఇలా కౌగిలించుకుంటే కూడా చేతికి దొరకదనమాట. అద్భుతమైన ఆలింగం కూడా ఉన్నది. దానికి ఎదురుగుండానే ఉంటుంది అన్నపూర్ణకి ఎదురుగుండ మెట్లు. అక్కడ ఇప్పుడు ఈ సెక్యూరిటీ వాళ్ళు కాపలాగా ఉండేవాళ్ళు తుపాకులు పట్టుకుని నిలబడుతున్నారే, వాళ్ళకి చెబితే వెళ్ళని ఇస్తారు. అవేం చూసుకోకుండా ఉరికి అన్నపూర్ణ విశ్వేశ్వరుడు దండం పెట్టుకోను, మళ్ళీ టైట్ షెడ్యూలు, ఫ్లైట్ షెడ్యూలు. ఇంకేముంది, ఈలోపు యమధర్మరాజు ఫ్లైట్లో పట్టుకుపోతున్నాడు. ఆ ఎదురుకుండా ఉన్నటువంటి ఆలయం ఏమిటో తెలుసా? సరిగ్గా ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నది, ఇటేమో అన్నపూర్ణ ఆలయానికి మెట్లు, క్వైట్ ఆపోజిట్లో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడే ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి ఆదిత్యేశ్వరుడు. ఆదిత్యేశ్వరుడు అనే పేరుతో అక్కడ శివుడు ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ పైకి వెళ్ళి చూడాలండి. అసలు ఆ ఆలయ దర్శనం చేసుకున్న వాడికి బ్రహ్మపదవిని ప్రసాదిస్తానంటాడు కాశీఖండంలో. అంత గొప్ప ఆలయం ఉన్నది. ఇంక ఇప్పుడు ఇవన్నీ అయ్యాక అప్పుడు ఈశ్వరాలయం దగ్గరికి రావాలి. ఈశ్వరాలయానికి వచ్చే ముందు అక్కడ శనైశ్చరుడు ఉన్నాడు గోడ దగ్గర. శనైశ్చరుడికి నమస్కారమైనా చేసుకోండి, అవకాశం ఉంటే ఒక దీపం వెలిగించండి. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం అనే స్తోత్రం అక్కడ చేయాలి. ఈ స్తోత్రం దాని వాళ్ళు కనీసం రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం ఈ స్తోత్రం అని చేసుకోండి. ఏమీ రాకపోతే శనిగారు మా పని సక్రమంగా చేయండి అని ఒక్క దండమన్నా పెట్టండి. ఏ స్తోత్రం దాని వాళ్ళు ఉంటారుగా పాప, మరి ఏం చేస్తాం, భాష రాదు, సంస్కృతం పలకలేరు, వాళ్ళకు కూడా ఏం బెంగక్కర్ల, ఒక్క నమస్కారం చేస్తే చాలట, ఆ మాత్రానికైనా సంతోషిస్తాడు. దీపారాధన మరింత మంచిది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రదక్షిణపూర్వకంగా దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు కలియుగం కనుక ఈ జనాలు ఎక్కువైపోవడం వల్ల ప్రదక్షిణ లేదు కనుక డైరెక్ట్గా వెళ్ళగానే ఈశ్వరుణ్ణి చూడవచ్చు. విశ్వేశ్వరుని చూడగానే సరిగ్గా విశ్వేశ్వరుడికి ఎదురుకుండా ఒక ఆయన ఉంటాడు. అక్కడికి వెళ్ళకపోతే అసలు కాశీ వెళ్ళినా దండగా. ఆయనకి దండపాణి అని పేరు. అసలు కాశీ వెళ్ళాక దండపాణిదే అధికారం. పూర్వం హరికేశుడు అని పేరు కలిగినటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆ యక్షుడికి పచ్చని పిల్లి కళ్ళ వంటి కళ్ళు ఉండేవి. ఆ మహాత్ముడికి శివుడు అంటే పరమభక్తి కలిగి కాశీ వచ్చి నిష్ఠాగరిష్ఠుడై తపస్సు చేసేటప్పుడు ఈశ్వరుడు మెచ్చుకుని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నేను ఎప్పుడూ నీ సన్నిధానంలో ఉండాలి, ఇంతకు మించి నాకే కోరిక లేదంటే ఒక కర్ర ఇచ్చి ఈ కర్ర పుచ్చుకొని ఈరోజు నుంచి నీవు దండపాణి అనే పేరుతో నాకు ఎదురుగుండా లింగ రూపంలో ఉండు, వచ్చిన వాళ్ళందరినీ అదుపులో పెట్టు, నీదే పెత్తనమంతా, అసలు నీకు తెలియకుండా కాశీలో ఏమి జరగకూడదు అన్నాడు ఆయన. దండము అంటే కర్ర, చేతిలో కర్ర ఉండడం వల్ల దండపాణి అంటారు ఆయన్ని. ఆ దండపాణి సరిగ్గా విశ్వేశ్వరుడికి ఎదురుగుండానే ఉంటాడనమాట. ఆ లోపలికి వెళ్ళి కిందకి చూసి చక్కగా సుఖలింగము ఈ మొదలైన లింగాలు చూసి అప్పుడు దండపాణికి నమస్కారం చేయాలన్నమాట. ఈ దండపాణికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తే కాశీలో మనం కొంతకాలం పాటు ఉండగలుగుతాం. అగస్త్య మహర్షి, నేను శివభక్తుణ్ణి, శివుడికి తప్పింకెవరికి దండం పెట్టను అని దండపాణికి నమస్కారం చేయలేదు. దాంతో ఆయన ఏం చేశాడు, వింధ్యపర్వతం పైకి పెరిగేలా చేశాడు. అగస్త్యుణ్ణి కాశీ నుంచి పెర్మనెంట్గా గెంటేశాడు. కేవలం అగస్త్యుడు బయటికి పోవడానికి మూలకారకుడు ఆ హరికేశుడు అని పేరు కలిగినటువంటి దండపాణి. కాబట్టి దండపాణి పెత్తనం ఎంత గొప్పదో ఆలోచించాడు. అందుకని అక్కడికి వెళ్ళాక మనం ఇష్టవుతున్నట్టు అహంకరించకూడదనమాట. ఇంకా ఈ తరువాత దండపాణి దర్శనం అయిన తర్వాత చింతామణి గణపతిని చూడాలి. కేదారఖండంలో కేదారేశ్వరుడు అనే పేరుతో శివుడు కొలువయ్యి ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళంతా మకాం పెట్టారు. అసలు కేదారఖండంలో మరణిస్తే శవాన్ని తగలబెట్టక్కర్లేదట, అంత గొప్ప ప్రాంతం అది. అదో పక్కన పెడితే అక్కడ చింతామణి గణపతి అనే పేరుతో విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి ఏమి చింతిస్తే ఆ కోరిక తీరుస్తాడు కనుక ఆయన్ని చింతామణి గణపతి అన్నారు. ఆ పరమాత్ముడిని తప్పక చూడాలి. ఆయనకి గుంజీళ్ళు అంటే బాగా ఇష్టం, గరికి అంటే బాగా ఇష్టం. పెద్ద ఖర్చు పెట్టకర్ర గరికి, నాలుగు గడ్డి పరకలు ఎక్కడో తోడు పీక్కెళ్ళి ఆయన మీద వెయ్యొచ్చు. మొత్తం మీద ఆయనకి కాస్త గరికిచ్చి నమస్కారం చేసుకోవాలి. అక్కడ నుంచి బయలుదేరి పరమ పూజ్యమైనటువంటి ఇందాక చెప్పానే బిందుమాధవుడు ఆయన దర్శనం, తదనంతరం కాలభైరవ దర్శనం చేయవలసిందే. క్షేత్ర పాలకుడు కాలభైరవుడు అనుగ్రహం లేకపోతే ఒక క్రమం ఇది. దుంటి విఘ్నేశ్వరుడు, అన్నపూర్ణ, ఆలయంలో ఉన్నవన్నీ చూడడం, శనైశ్వరుడు, ఆ తర్వాత స్వామివారిని విశ్వనాథుణ్ణి, ఆపై దండపాణిని, ఆపై అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమో చింతామణి గణపతిని, తదనంతరం కాలభైరవుణ్ణి, బిందుమాధవుణ్ణి చూచిన తర్వాత ఇవన్నీ చూచినా ఇంకో ఇద్దరిని చూడకపోతే యాత్ర వ్యర్థం. అదే ఒకటి విశాలాక్షిమాత. విశాలాక్షిమాతను చూడకపోతే కాశీ యాత్రే వ్యర్థం. అసలు అంతఃపుర స్త్రీ ఆవిడ. శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అమృతపాయ సమసగుణభ్యాగతులకు. మధ్యాహ్నం పూట ఇంత అన్నం పెట్టి రక్షించి, అన్నపూర్ణాదేవి ఉంది కదా, ఈ అన్నపూర్ణ అనే పేరుతో అన్నం వడ్డించాలంటే ముందు ఆవిడికి సామాన్ ఇవ్వాలిగా. ఆ సామాన్లన్నీ విశాలాక్షి రూపంలో ఇస్తుంది. ఆవిడే విశాలాక్షి అనే రూపం ధరించి వంటింట్లోకి వచ్చి వంటకు కావలసిన సామాగ్రి అంటే ఏమిటి, పప్పులు, ఉప్పులు, మిరపకాయ, ఈ రకరకాలైనటువంటి పదార్థాలు, ఆవకాయలు, దెబ్బకాయలు, గోంగూరలు, పాయసాలు, దద్దోజనాలు, కట్టుపొంగళ్ళు, ఇవన్నీ తెచ్చిపెట్టాలి. అవన్నీ ఏర్పాటు చేస్తుంది, పాత్రలు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అప్పుడు అన్నపూర్ణాదేవి వంట అయ్యాక వాటిని అప్పుడు అందరికీ వడ్డిస్తుంది. అందువల్ల విశాలాక్షిని కూడా చూడాలి. విశాలాక్షి ఆలయం దగ్గర దర్శనం చేసుకుని బయటికి రాగానే చూడవలసిన దివ్యాలయం ధర్మేశ్వర మహాదేవుడు. యమధర్మరాజు గారు ఎంతో భక్తి శ్రద్ధలతో కాశీలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. యముడు కూడా యమ పదవిలోకి వెళ్లే ముందు అక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో లింగ ప్రతిష్ఠ చేశాడు. యముడి పేరు మీదుగా అది యమధర్మరాజేశ్వర లింగం, ధర్మరాజేశ్వర లింగం, ధర్మేశ్వర లింగం, ధర్మదేవ మహాదేవుడు ఇలా పిలువబడ్డాడు ఆయన. అది చాలా గొప్పదండి. అక్కడే యమధర్మరాజు గారు శివకేశవులు అష్టోత్తర శతనామం రాశాడు. ఒక నామం శివుడిది, ఒకటి కేశవుడిది. ఓం శివాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం పార్వతీ వల్లభాయ నమః, ఓం శ్రీకాంతాయ నమః, ఇలా ఒకటి శివుడిది, ఒకటిది కేశవుడిది. అంటే మొత్తం 108 నామాల్లో 54 శివుడివి, 54 విష్ణువి. అందుకే శివకేశవాష్టోత్తర శతనామం ధర్మరాజకృత అష్టోత్తర శతనామం అని పేరు. ఆ నామములు అక్కడికి వెళ్ళి చదివి ఒక్క క్షణం అక్కడ కూర్చుంటే ఇంక వాడికి జన్మ ఉంటుందా? యో ధర్మరాజ రచితం లలిత ప్రబంధం, యమధర్మరాజు గారి చేత రచింపబడిన ఈ 108 నామములు భక్తి శ్రద్ధలతో కాశీక్షేత్రములో పఠించిన వాడున్నాడే, స్తనరసం నపిబేత్ సమాతుహు, మళ్ళీ తల్లిపాలు తాగడు. అంటే అర్థం ఏమిటి? మళ్ళీ పునర్జన్మ ఎత్తాడు అని సుస్పష్టంగా చివరి చెప్పారు కాశీఖండంలో. అంత అద్భుతమైన యమధర్మరాజేశ్వర లింగం చూసి అప్పుడు అక్కడి నుంచి దివోదాసుని చూడాలి. కాశీక్షేత్రాన్ని పరిపాలించిన వాడు దివోదాసు. దివోదాసుని ఎప్పుడు గౌరవించవలసిందేనని శివుడు ఆజ్ఞాపించాడు. అందువల్ల దివోదాసు గారు, ఆయన విగ్రహం అక్కడ ఉంటుంది, ఆయన చూడాలి. ఆయన ప్రతిష్ఠించిన లింగం దివోదాసేశ్వర లింగం, అది చూడాలి. అక్కడే వటసావిత్రి అని ఉంటుంది, ఒక వటవృక్షం కింద సావిత్రి రూపంతో అమ్మవారు ఉన్నదన్నమాట. ఆ రూపాన్ని చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు మనిషి అక్కడి నుంచి బయలుదేరాలి. బ్రహ్మేశ్వర లింగం అంటే ఇవన్నీ అయ్యాక చూడమన్నాడు మొదటిసారి చూసేవాడికి. నిత్యం తిరిగేవాడికైతే వీలున్నప్పుడల్లా చూడొచ్చు. తరచుగా కాశీ వెళ్ళేవాళ్ళైతే వాడికి వీలున్నప్పుడు ఎలా దర్శనం చేసుకున్న దోషం లేదు, కానీ ప్రప్రథమంగా వెళ్ళేవాడికి క్రమం. ఇప్పుడు బ్రహ్మేశ్వర లింగాన్ని చూడాలి. బ్రహ్మదేవుడు అంతటి వాడు అక్కడ లింగ ప్రతిష్ఠ చేశాకే బ్రహ్మ పదవి వచ్చింది. అది బ్రహ్మచేత ప్రతిష్ఠింపబడిన ఆ లింగం బ్రహ్మేశ్వర లింగంగా పిలువబడింది. ఇక ఇక్కడ నుంచి వరుసగా నవగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయి. సూర్యభగవానుడు తన పేరు మీదుగా ఆదిత్యేశ్వర లింగం ప్రతిష్ఠించాడు. చంద్రుడు తన పేరు మీదుగా చంద్రేశ్వర లింగం ప్రతిష్ఠించాడు. కుదుడు తన పేరు మీదుగా కుజేశ్వర లింగం ప్రతిష్ఠించాడు. బుధుడు తన పేరు మీదుగా బుధేశ్వర లింగం ప్రతిష్ఠించాడు. బృహస్పతి తన పేరు మీదుగా బృహస్పతీశ్వర లింగం ప్రతిష్ఠించాడు. శుక్రుడు శుక్రేశ్వర లింగం ప్రతిష్ఠించాడు. శనైశ్చరుడు శనైశ్చరేశ్వర లింగం శనీశ్వర లింగం అనే పేరుతో ప్రతిష్ఠించాడు. రాహువు కేతువు కూడా రాహ్వీశ్వర కేత్వీశ్వర లింగాలు ప్రతిష్ఠించారు. ఈ నవగ్రహాలు ప్రతిష్ఠించిన లింగాలన్నీ తప్పక ఒక్కసారైనా చూడాలి. ఇది కాక ఇంద్రభగవానుడు ప్రతిష్ఠించిన లింగం, ఇంద్రుడిని శుక్రుడు అంటారు, ఆయన శుక్రుడు, ఈయన శుక్రుడు. శుక్రుడు ప్రతిష్ఠించిన లింగం శక్రేశ్వర లింగం కూడా ఆలయ ప్రాంగణంలోనే ఉందండి. శక్రేశ్వర లింగం చూడాలి. అన్నిటికీ మించి ఇవన్నీ అయ్యాక నందీశ్వరుడికి మాత్రం తరచుగా నమస్కారం చేయాలి. నందీశ్వరుడు ఇప్పుడు పాపం దూరంగా ఉన్నాడు, ఆలయం మారిపోయింది. ఇప్పుడు ఔరంగజేబు అనేటటువంటి ఒక పరమ నీచ నికృష్ట త్రాష్ట భ్రష్ట మొదనష్టుడు ఒకడు మొత్తం విశ్వనాథ ఆలయాన్ని ఆ రోజుల్లో సగం ధ్వంసం చేసి అవతల పేపు కట్టేశాడు. దానికి ఏమైపోయింది? ఇప్పుడు నందీశ్వరుడు అక్కడే ఉన్నాడు, నందిజోలికి వెళ్ళలేకపోయాడు. ఆలయం మాత్రం ధ్వంసం అయ్యింది. అక్కడ ఉన్న అర్చకులు పట్టుకొచ్చి లింగాన్ని ఒక చోట పాతాళబావిలో అక్కడ ఉంది జ్ఞానవాపిలో దాచారు. మళ్ళీ కొత్త ఆలయం మహాత్ముడు శివాజీ కట్టాక కొత్త ఆలయంలో ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు నందీశ్వరుడు ఎదురుగుండా చూస్తూ ఉంటాడు. ఎదురుగుండా మసీదు ఉంది చూడండి, పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. నందికి ఎదురుగుండా అడ్డంగా పెద్ద కంచె, కంచెకి అవతల మసీదు. పాపం దీనంగా చూస్తూ ఉంటాడు నందీశ్వరుడు. స్వామి
పూర్వం గుండ్రంగా లింగం ఉండేది, ఇప్పుడు గుండ్రంగా గుమ్మటం పెట్టావా, ఈ గుమ్మటం ఎప్పుడు కూలిపోయి మళ్ళీ ఇక్కడికి వస్తావు స్వామి అన్నట్టుగా అలాగే చూస్తూ ఉంటాడు నందీశ్వరుడు.
ఆ నందీశ్వరుడిని తప్పక చూసి తీరాలి. భక్తితో ఆయన చెవిలో ఈశ్వరుడి నామం చెప్పాలట. నందీశ్వరుడి చెవిలో ఓం నమశివాయ అని చెబితే నంది చాలా సంతోషిస్తాడు, వీడిని అనుగ్రహిస్తాడు. ఆయన ఒక్కసారి కదులుతాడు కూడా, చూడండి ఈసారి మీరు ఆ పెద్ద నంది దగ్గరికి వెళ్ళి కుడి చెవిలోను ఎడమ చెవిలోను చెరోసారి ఓం నమశివాయ అంటే ఒక్కసారి నంది కదిలినట్టు అవుతుంది అనమాట మనకి. నందీశ్వర దర్శనం అయిన తర్వాత ఇందాక చెప్పింది ఏమిటి, ఇంద్రుడు ప్రతిష్ఠించిన శక్రేశ్వరుని చూడాలి కదా, ఆ తర్వాత అగ్ని ప్రతిష్ఠించిన లింగం ఉంది అగ్నీశ్వరుడు, ఆ తర్వాత యమేశ్వరుడు ఎలాగో ఇందాక చెప్పా ధర్మేశ్వర లింగం, నైరుతి అనే పేరుతో ఉన్న దిక్కుందే దానికి అధిపతి నిరుతి అనే ఒక రాక్షసుడు, ఆయన కూడా కాశీలో లింగ ప్రతిష్ఠ చేశాకే దిక్పాలకుడయ్యాడు. ఆయన పేరు మీద ఉన్న నిరుతీశ్వర లింగం చూడాలి. ఇంకా వరుణేశ్వర లింగం, వాయువీశ్వర లింగం, కుబేరుడు ప్రతిష్ఠించిన కుబేరేశ్వర లింగం, ఈశానేశ్వర లింగం. ఈశానేశ్వర లింగం ఏమో అన్నపూర్ణాలయానికి ఎదురుగుండా ఉన్న ఆ పెద్ద మేడ మీద ఉంటుంది అన్నమాట. ఇవన్నీ అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన లింగాలు. ఇంచుమించుగా ప్రపంచంలో ప్రతి వ్యక్తి కాశీ వెళ్ళాడు ఆ రోజుల్లో. వాళ్ళంతా లింగాలు ప్రతిష్ఠించారు, శివుణ్ణి పూజించారు. పూజించగానే ఒక్కొక్కళ్ళని దిక్పాలకులుగా, గ్రహములుగా, నక్షత్రములుగా, అధిపతులుగా అనుగ్రహించి మిగతా వాళ్ళకి ముక్తి ఇచ్చాడు ఆయన. ఈ విధంగా కాశీలో క్షేత్రములలో ఏమేమి మర్యాదలతో ఏమేమి చూడాలో అవన్నీ వరుసగా ఈశ్వరుడు ఇచ్చి చిట్ట చివర చెప్పాడు. ఈ ఎన్నో యుగాలు గడుస్తుంది కదా, ఒక యుగం కాదు, ఇప్పటివరకు ఎన్ని కల్పాలు గడిచాయో మనకి తెలియదు, లెక్కలేనన్ని కల్పాలు గడిచాయి. ఇన్ని కల్పములు గడిచినా ప్రపంచంలో అన్నీ నాశనం అవుతున్నాయి, కానీ నాశనం కాని స్థలం ఒకటి ఉన్నదట, అదే కాశీక్షేత్రం అంటే. అందుకే దానికి కాశీ అని పేరు. జలౌఘే ప్లవ్యమానాస పంచక్రోశీ యదాభవత్. ఓసారి ఏం జరిగింది, ప్రారంభంలో కాశీని సృష్టించుకున్నాడని చెప్పాం కదా, కాశీని సృష్టించి కొంతకాలం గడిచింది, కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం అయిపోయిన తర్వాత ఈ మహాయుగము గడిచాక ఈ 43,20,000 సంవత్సరాలు ఒక భయంకరమైన వర్షం కురుస్తుంది. మామూలు వర్షం కాదు, అంటే మహాప్రళయం కాదు, ఇది నైమిత్తిక ప్రళయం. ఈ నైమిత్తిక ప్రళయ కాలంలో చివరి రోజుల్లో వర్షం కురుస్తుంది, అంటే 100 సంవత్సరాలు కురుస్తుంది అంటే ఏకనాటిగా. ఈ మొత్తం కలియుగాంతంలో 100 ఇయర్స్, ఒక 100 సంవత్సరములు ఏకదాటిగా మహాభయంకరంగా కురుస్తుంది. ఆ వర్షం కూడా ఎలాగంటే ఆ సమయంలో ఈశ్వరుడు విడిచిపెడతాట మేఘాలు, ఆ మేఘాలు బెంకంబున శంకెంపక కింక తోడ అమోఘంబులైన మేఘంబులు మహోఘంబులై ప్రచండ గతింజండ మండలంబు గప్పిది వినిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నీరంతర నివిడాంధకార బంధురంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్రంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి త్వరగు బహిస్సముద్ర సలిల ధారల నిర్జరంబుల వడువున ఎడతెగక తోరంబులైన నేరధారలు కురియుచూ నిర్గుణంబులైన ప్రపాతంబుల ధారాపాతంబుల శిలల వర్షింపుతూ పిడుగులు గురుచు విద్యుల్లత విలయ కాలంబున రెమ్మలు గొని సొమ్మలు ఓవజేయుతూ ప్రపంచం నాశనం చేస్తుందట. ఒక 100 ఏళ్ళు కురిసి ఆ వర్షం ఎలా ఉంటుందో వర్ణించారు. ఏకధాటిన ఏనుగులు తొండములతో నీళ్లు కొడితే ఎలా ఉంటుందో, పెద్ద పెద్ద గొట్టాలతోటి నీళ్లు కొడితే ఎలా ఉంటుందో, కుండలతో దిమ్మరిస్తూ ఉంటే ఎలా ఉంటుందో, అలా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ భయంకరమైన వర్షంతో పాటు ఇంతంత వడగళ్ళు పడిపోతాయి, సూలములు కింద పడతాయి, పిడుగులు పడిపోతాయి, మొత్తం భూమి బద్దలైపోతుంది, సర్వనాశనమైపోతుంది. ఇక్కడ నీరు తప్ప మీరు లేరు, నేను లేను, ఎవరం లేవు, పురాణము లేదు, హరాణము లేదు, ఇంత ప్రపంచమంతా జలంలో కలిసిపోతుంది. ఆ మహాజల ప్రళయంలో జలౌఘే అంటే జల సమూహంలో ప్లావ్యమానాస పంచక్రోశీ యదాభవతి. కాశీ కూడా కొట్టుకుపోయిందిట. ప్లావ్యమానం అంటే కొట్టుకుపోవడం అనమాట, నీళ్లలో తడిసిపోయి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేశాడు శివుడు, కాశీ మాత్రం నశించకూడదనుకున్నాడు. నిర్గుణేన శివేన ఆసు త్రిశూలేన ధృత తదా. నిర్గుణ పరబ్రహ్మమైన శివుడు త్రిశూలం ఆ నీళ్లలో అలా ఒక్క పోటు పొడిచాడు. కిందన్న కాడ అట్టడుగున ఎక్కడో దిగిపోయింది, త్రిశూలం 3 ముళ్ళు పైకి లేచాయి. ఈ నీళ్ల పైభాగంలో త్రిశూలము యొక్క 3 ముళ్ళు కనబడ్డాయట. చూసారా, అప్పుడప్పుడు నీళ్లలో కొంచెం నీరుంటే మనం కర్ర ఇలా పొడుస్తాంగా, కిందేమో కర్ర అడుగు భాగం ఉంటుంది, ఈ కర్ర చివర పైకి ఉంటుంది. మనం గోదావరి బ్రిడ్జిలోనో కృష్ణానదిలోనో పిల్లర్స్ వేసినట్టు అనమాట. ఈ పిల్లర్స్ గట్టిగా ప్రళయం వస్తే కొట్టుకుపోతాయి, కానీ ఈయన శూలమే పిల్లర్గా వేశాడు నీళ్లలో.
అడుగు భాగం కిందకి దిగింది, సోలం పైన ఉన్నది. ఈ సోలం మీద ఈ కాశీని కొట్టుకుపోకుండా అట్టే పెట్టాడు. ప్రళయకాలంలో త్రిశూలాగ్రం మీద నిలబెడతాడు ఆయన, అందుకే కాశీ నాశనం కాదు. ఇప్పటికి కూడా మనం కాశీ వెడితే అక్కడ సంకల్పం చెప్పేటప్పుడు త్రికంటకాగ్రస్థితే అంటారు. శివుడి యొక్క త్రిశూలం పైభాగంలో ఉండే కాశీక్షేత్రంలో అవిముక్త క్షేత్రి అని సంకల్పం చెప్పి స్నానం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం అని మహాసంకల్పం చెబుతారు. ఎప్పుడు శివుడి యొక్క శూలం మీద ఉంటుంది. ఆ శూలం బెసగదు. ఈ బోడి జలం అంతా ఆయనగా సృష్టించింది కాబట్టి ఈ జలం ఆ శూలాన్ని పిసరంత కదల్చలేదు. శూలం పైన ఉన్న కాశీ ఎప్పటికీ చెక్కు చెదరదు, నాశనం కాదు, అత్యద్భుతంగా చివరిదాకా వెలుగుతూ ఉంటుంది. అంతటి మహత్తరమైనది గనక దానికి కాశీ ప్రళయకాలములో కూడా ప్రకాశిస్తూ నశించకుండా ఉండేది అని పేరన్నమాట. ఆ సమయంలో ఎంత ఉంటుందో తెలుసునండి కాశీ. ఇప్పుడు కాశీ ఎంతో చిన్నదిలా కనపడుతుందా? ప్రళయం వచ్చినప్పుడు శూలం మీద ఉన్నది 50 కోట్ల యోజనములుటండి. ఏకంగా 50 కోట్ల యోజనములు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. యోజనానాంచ పంచాశత్ కోటి సంఖ్యా ప్రమాణత, 50 కోట్ల యోజనములంటే, యోజనం అంటే 8 మైళ్ళు, 8 x 50 కోట్లు అంటే 400 కోట్ల మైళ్ళ విస్తీర్ణంతో శూలం పైన అంత మహాపట్టణం ఉంటుంది. ఆ మహాపట్టణంలో కొంతమంది ఉంటారు. ఎవరెవరు ఉంటారు? సప్తఋషులు ఉంటారు, మార్కండేయుడు ఉంటాడు, పరమభక్తులైన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయనకి ఇష్టపాత్రులైనటువంటి వాళ్ళు, నందీశ్వరాదులు ఉంటారు. ఇలా శ్రద్ధాశక్తులతో కాశీఖండం విని, కాశీ మహిమ విని, ద్వాదశ జ్యోతిర్లింగాలు విని కింద కూర్చుని కూడా విన్నటువంటి వాళ్ళు మీరు కూడా ఉంటారు వింటేను నవ్వి. మళ్ళీ ప్రళయం అయిపోయాక ఆ పరమాత్ముడు యథాతథంగా ఈ శూలం నుంచి తీసేస్తాడు. ఆ పట్టణం యొక్క వైశాల్యం తగ్గిపోతుంది. ఎవరి లోకాలకు వాళ్ళని పంపుతాడు, మళ్ళీ కింద పెడతాడు. ఒకరోజున పార్వతి అడిగింది, ఏమండి ఇన్ని వర్ణించారు కదా ఈ కాశీ గురించి, మీకు ఏది ఎక్కువ ఇష్టం, కాశీ ఇష్టమా నేను ఇష్టమా అని అడిగింది ఆవిడ. భార్యామణి ఆయనలో సగభాగం కదా, సగభాగం ఉన్నటువంటి పార్వతీదేవి అప్పు క్యా పసంద్ హై మై ఆ కాశీ అంది. నాకు కాశీయే ఇష్టం అన్నాడు ఆయన మొహమాటం లేకుండా. ఆవిడ కాబట్టి నవ్వి, అంతేలేండి ప్రేయసి కంటే కాశీయే మీకు ఇష్టం లేండి, అలాగే అక్కడే ఉండండి అందిట, అంతే తప్ప అలిగి వెళ్ళిపోలేదు. ఏయ్ నన్ను కాశీ కంటే తక్కువ చేస్తావా అని వెళ్ళిపోలేదు ఆ తల్లి. నవ్వింది ఆవిడ, ఎందుకంటే శివుడిలో సగభాగం గనక ఆయన చెప్పాడు కర్మబంధం నశింపచేస్తుంది, అసలు నా అంతరంగమే ఈ కాశీ రూపంలో ఉంది, మోక్ష సాధనమైన జ్ఞానం ఇస్తుంది, అందుకే అంతఃపురకాంత అన్నాను. అంతఃపురకాంత కంటే ప్రీతి ఎవరుంటారు? భార్య కంటే అంతఃపురకాంతలు ఎక్కువ ఇష్టం నాకు అని వర్ణించి స్వయంగా తన లింగాన్ని స్థాపించాడు ఆయన. ఆ పరమాత్ముడు మొదట్లో గంగ రానికెత్తు, ఇప్పుడంటే గంగ వచ్చింది భగీరథుడి వల్ల, అంతఃపురం నీళ్లు లేవు. ఓసారి కాశీలో అందరూ అన్నారట, ఏమండి విష్ణుమూర్తి తవ్వినటువంటి గోతిలో ఉన్న నీళ్లు ఎండిపోయాయండి, ఇక్కడేమో స్నానం చేయటానికి నీళ్లు లేవు, దాంతోపాటు అప్పుడప్పుడు ఆచమనానికి నీళ్లు లేవు, ఎలాగా మాకు నీళ్లు కావాలన్నారట. నీళ్లు కావాలా? నీళ్ళ కోళ్ళ, నేను ఇప్పుడే నృత్యం చేస్తున్నాను అన్నాడే. నీళ్లు కావాలంటే నీళ్లు ఇవ్వడం మానేసి నృత్యం చేసేట ఆయన. ఏమి నృత్యం చేశాడు? బ్రహ్మాండ కటాహం పగిలిపోయి నృత్యం చేసేట ఆయన. లలిత కళలు ఇంత భీకరంగా ఉంటాయా అనిపించింది కొంతమందికి. అంత నృత్యం, ఎడంకాలు ఢామ్ అని నేలకు తగిలించి, రివ్వున పైకి లేచి మళ్ళీ అంతలోనే కిందకి తిరిగి, ప్రాంకణం ఉత్ప్రాంకణం నృత్యం నాట్యం ఇలాంటివి అనేకం చేశాడు ఆయన. అంటే ఈ కాలు పైకెత్తి మెడమేంచి కిందకు వంచేదాన్ని ప్రాంకణం అంటారు, అవి కూడా చూపించాడు ఆయన. అంత మహా నృత్యం చేశాడు. ఈశ్వర కాశీలో నీళ్లు లేవంటే నృత్యం చేస్తావేమిటి అనుకున్నారు కొంతమంది. శివుడికి కూడా పిచ్చి వచ్చిందేమో అనుకున్నారండి, ప్రమథగణాల్లో అనుమానం వచ్చింది. అప్పుడప్పుడు కొంతమందికి చనువు ఎక్కువైపోయి ఈ పిచ్చి ఆలోచనలు వస్తాయి. అతి పరిచయ అది అవజ్ఞ, ఎప్పుడు శివుడి దగ్గర ఉంటారు కదా, ఎప్పుడు కాపడం పెట్టి వీపు నొక్కి చేతులు నొక్కి కాళ్ళు నొక్కడం వల్ల ఆ శివుడు పిచ్చాడు అనిపించింది. అందుకని ఎక్కువగా దగ్గరికి వస్తే వచ్చే ఒక లాభం ఏమిటంటే ఈ పిచ్చి అన్నమాట. మనమా కాశీలో నీళ్లు అడిగాం, ఆయనేమో నీళ్ల గురించి పట్టించుకోకుండా కాళ్ళెత్తి ఢీం ఢీం అని నృత్యం చేస్తున్నాడు ఏమిటి అని కొందరు అనుకున్నారు. అన్నీ ఎరిగినటువంటి వాడు డొంటి విఘ్నేశ్వరుడు నవ్వుకున్నాడు. కొంతసేపు మీరు కంగారు పడకుండా ఉంటే అప్పుడు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది కదా. ఈలోపు కంగారు పడిపోయి ఆయన నీళ్లు సృష్టించటం లేదు, కాళ్ళు నేలకి తన్నుతున్నాడు అంటారేం అన్నాడు. కొంతసేపటికి శివుడు నృత్యవాపి, తెగ నృత్యం చేసేసినట్టున్నాను, అబ్బా దాహం వేస్తోంది, పార్వతి నీళ్ళు అన్నట్ట. గొప్పగా ఉంది స్వామి, ఈ జనమంతా కాశీలో నీళ్లు లేవో లేవో అంటే ఆ టైంలో నృత్యం చేసి ఇప్పుడు నన్ను మంచినీళ్ళు అడుగుతున్నారు ఏమంటే, నువ్వు తలుచుకుంటే నీళ్ళు ఇవ్వలేవా అంటే, అప్పుడు ఆవిడ నీళ్లు మీరు తెప్పించి మాకు ఇస్తే మేము పుచ్చుకుంటామండి, వాటితో మేము శుభ్రముగా వంట కూడా చేసుకుంటామండి, దయతో కాస్త నీళ్ళు ఇప్పించండి అని. అబ్బా దాహం, అబ్బా దాహం, మంచినీళ్ళు అని వెంటనే చేతిలో ఉన్న శూలాన్ని, శూలమా నాకు కూడా దాహం వేస్తోంది అని ఒక్కసారి ఆ శూలంతో భూమిని ఒక్క పోటు పొడిచాడు కాశీలో. ఈ శూలం బ్రహ్మాండం పగిలేంత శబ్దం చేసుకుంటూ భూమిని చీల్చి పాతాళానికి వెళ్ళి పాతాళ జలం పైకి ఒక్కసారి తన్నేలా చేసింది. పాతాళ జలం పైకి లేచిపోయింది ఉవ్వెత్తున. ఈశ్వరుడు తన శూలంతో పుడిచినటువంటి ఆ స్థలాన్ని జ్ఞానవాపి అంటారు. ఇప్పటికి కూడా కాశీలో ఆలయం పక్కనే ఉంటుంది జ్ఞానవాపి. ఈ శూలం దెబ్బకి గొయ్యి ఏర్పడి అందులోంచి నీళ్లు పైకి వచ్చాయి. అప్పుడు ఆయన విష్ణువుని పిలిచి చక్కగా బావిని నిర్మాణం చేయించి వరలు పెట్టించాడు. ఎక్కడో పాతాళం నుంచి పైకి వచ్చి ఆ నీటితోటి తాను తనను తాను అభిషేకం చేయించుకుని జలం తాను తాగి ఇప్పుడు అందరికేసి తిరిగాడు. ఎవరైనా నాకేమైనా పిచ్చెక్కిందా అని అడిగట ప్రమథగణాలు. స్వామి మమ్మల్ని క్షమించండి, ఇవి కూడా మీకు తెలిసాయా, మాలో మేము గొడుక్కున్నాం, నువ్వు డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా మా మాటలు విన్నావా అంటే, పార్వతి పరమేశ్వరుడిలో మనందరం ఉన్నాం, మనం ఎక్కడ ఏమోల ఏం చేసినా అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు పద్మాగర్ గారు ఇక్కడ ఉపన్యాసం చెబుతుంటే శివుడికి తెలియదా, ఆయన కుర్చీ తెచ్చేస్తుంటే శివుడికి తెలియదా, మీరు పురాణం వింటుంటే ఆయనకి తెలియదా, పురాణం వినడం మానేసి ఇంట్లో కూర్చుని మేము పురాణం విన్నామండి, ఈశ్వర నీకు తెలియదా మాకు ముక్తి అంటే కూడా ఆయన ఏమి, ఈశ్వరుడికి తెలియకుండా పట్టుకెళ్ళలేము. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా పరమేశ్వరుడికి తెలియకుండా కుదరదు. అందువల్ల ఆయన నవ్వి, నీళ్ళు ఇవ్వాలంటే ఒక నిమిత్తం కావాలి, నిమిత్తం కావాలంటే ముందు నేను ఆయాసం పొందాలి, అందుకే నృత్యం చేసి దాహం అభినయించి మీకోసం పరమ పవిత్రమైన జలం పైకి తీసుకొచ్చాను. బాగా సాధన చేస్తే లోపల నుంచి జ్ఞానం తన్నుకొస్తుందట, సాధన చేస్తే జ్ఞానం తన్నుకొస్తుంది. ఇది జ్ఞానవాపి, నా నృత్యం జ్ఞాన సాధన, ఈ నీళ్లు జ్ఞానము యొక్క సారం. మహాతపస్సు చేసిన వాళ్ళకి ఎలా అయితే జ్ఞానం హృదయంలోంచి వస్తుందో అలాగే పాతాళం అనేటటువంటి హృదయ కుహరం నుంచి జ్ఞానజలాన్ని పైకి తెచ్చాను. ఈ నీరు ఆచమనం చేసినవాడు, ఈ నూతికి దండం పెట్టినవాడు శాశ్వతంగా నా సన్నిధానానికి వస్తాడు. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పువ్వులు మొదలైన వేసి పాడు చేయరాదు, పాడు చేసినవాడు శాశ్వతంగా నరకానికి పోతాడన్నాడు ఆయన. మొదట్లో ఈ జ్ఞానవాపిని చాలా జాగ్రత్తగా చూసేవారు జనం. కలియుగం రాగానే మన జనానికి వెర్రి ఉంటుంది కదా, కొంచెం జ్ఞానవాపే అని అందులో కూడా రూపాయి వెళ్ళ, లేదా ఒక పువ్వు, లేదా ఒక దండ, దీపారాధన ఇంక అందులోనే దీపారాధన. అందుకని మొత్తం నుయ్యంతా ఈ రాళ్లతోటి రూపాయి బిళ్ళలతోటి, మళ్ళీ రూపాయి బిళ్ళలు కూడా వేరు, 5 పైసలు బిళ్ళలు, పైసా బిళ్ళలు, ఇవి ఇంట్లో పనికిరావు చూసారా, అలాంటివన్నీ అందులో వేసేసి కంపు చేస్తున్నారు. అందుకని జ్ఞానవాపి దగ్గర ఏం చేశారంటే పైన గుడ్డ పెట్టేసి అస్సలు లోపలికి చిల్లర కూడా వెళ్లకుండా ఒక జాలీ లాంటిది కట్టారనమాట, ఐరన్ మెష్ పెట్టేశారు, మెష్లో కూడా వేసేస్తున్నట్టు కొంతమంది. అందుకని ఈ మధ్యన తెల్లగుడ్డ వేశారు, ఆ గుడ్డ మీద మళ్ళీ రూపాయి బిళ్ళలు. ఇంకేం చేస్తామండి, అదే జ్ఞానవాపిలో చెత్త వేస్తే అది పాడైపోతుంది, ఆ నీళ్ళు ఎలా తాగగలుగుతాం, కుళ్ళిపోతుంది కదా, మనకి ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా. అది జ్ఞానవాపి అయితే మనకు మాత్రం జ్ఞానం ఉండద్దా, అజ్ఞానంతో అందులో ఎక్కడ వేస్తారు అని మెస్ పెడితే వేస్తున్నారట, మెస్సులోంచి లోపలికి పోతాయేమో చెప్తానని పైన గుడ్డ పెట్టారు. గుడ్డ మీద కూడా పువ్వు రూపాయి వెళ్ళ వేస్తుంటే పాప వాళ్ళు ఎప్పటికప్పుడు అది క్లీన్ చేస్తూ ఉంటారు, అందులోంచి నీరు తీస్తుంటారు, ఆ నీరు చేతిలో పోస్తారు, ఎంత రుచిగా ఉంటుందండి అది, అపూర్వం నిర్మలమైన జలం అది. అది ఈశ్వరుడి యొక్క శూలము నుంచి ఆవిర్భవించింది, శూలంతో నేల మీద పొడిస్తే వచ్చింది. అందువల్ల తప్పనిసరిగా జ్ఞానవాపి దర్శనము, అందులో ఉన్న జలాన్ని ఆచమనము చేసి తీరాలి. ఇంతెందుకు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, కాశ్యాశ్చ మహిమానం వై వక్తుం వర్షశతైరపి, 100 సంవత్సరములు గడిచిన కాశీ మహిమ నేను నీకు చెప్పలేను పార్వతి అన్నాడు. ఇదంతా శివుడు పార్వతికి చెబుతున్నాడు. 100 సంవత్సరముల పాటు ఏకధాటిగా కాశీ మహిమని చెప్పడం మొదలుపెట్టినా కాశీ మహిమని వర్ణించడం నా వల్లే కాదన్నాడు ఆయన. తర్వాత అగస్త్యుడు కుమారస్వామి దగ్గరికి వెళ్తాడు ఒకసారి, వెళ్ళి కాశీ మహిమ చెప్పంటే 6 ముఖముల కల్లవాడనవుదుగాని అధిక వైదగ్ధ్యవంతుడనవుదుగాని, నాకు 6 ముఖాలున్నాయి,
ఈ ఆరు ముఖాల్లో ఏ ముఖము పూర్తిగా కాశీ గురించి వర్ణించలేదు. నేను మహాపండితుణ్ణి కానీ నేను కూడా వర్ణించలేను. శివుడు పార్వతితో నేనే వర్ణించలేనని చెప్పాడు. మా అమ్మ నాన్న మాట్లాడుకున్న మాటలు కొన్ని విని అవి నీకు కొంతవరకు చెబుతున్నాను అన్నాడండి ఆయన. కుమారస్వామి వల్ల కాలేదు, ఆదిశేషుడి వల్ల కాలేదు, శివుడంతటి వాడు నేను వందల సంవత్సరములు గడిచినా కాశీ మహిమ పూర్తిగా చెప్పలేనన్నాడు. ఇక నా పోటీ వాడు ఇక్కడ కూర్చొని ఈ నెలలాళ్ళ శివపురాణంలో ఒకరోజు కాశీ మహిమ ఏం చెప్పగలుగుతాడు? కళ్ళు షప్పిసి తంబు మెసవురా కాశీ 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 ఎంత గొప్పదంటే మనం చేసిన పాపాలనే మాంసాన్ని తింటుందట. రాకాశి మాంసం తింటుంది, కాశీ కూడా ఒక రాకాశి. కానీ ఈ రాకాశి తినే మాంసం ఏమిటి అంటే మనం చేసిన పాపములనే మాంసం ఉందట. మనం రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏవో పాపాలు చేయకుండా ఎందుకుంటాం? ఎక్కడో ఇలాంటి పుణ్యాత్ముల్ని పక్కన పెడితే 300 మంది భూలోకంలో పాపాలు చేస్తూనే ఉంటారు. ఈ పాపాలంతా పెద్ద మాంసం ఉందట. ఈ మాంసం బుద్ధని గుటుక్కుని మింగేసేటటువంటి రాకాశిట కాశి అంటే మన పాపములను నాశనం చేసి మనల్ని ముక్తికి పంపిస్తుందన్నమాట. అందువల్లే పరమ పవిత్రమైన కాశీక్షేత్రంలో ఉండాలి. కాశీక్షేత్రంలో ఎన్నాళ్ళు ఉంటే మంచిది అనే దాని మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. కానీ శివుడు ఏమన్నాడు తెలుసా? దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవవా. ఒకరోజు కానీ కనీసం అందులో సగం అంటే రోజులో సగం అంటే 12 తదర్థం వా మళ్ళీ అందులో సగం 6 కానీ 6 కూడా ఉండలేకపోతే ముహూర్తం ఒక ముహూర్త కాలం ఉన్నా అది ఉండలేనండి అన్నవాడు. క్షణమేవవా ఒక క్షణకాలం ఉన్నా చాలు, కాకపోతే ఉన్నంతసేపు పరమభక్తితో ఉండాలి. క్షణకాలం అదృష్టవశాత్తు కాశీలోకి అడుగుపెట్టి ఆహా ఈ క్షణకాలం పరమేశ్వరుడి సన్నిధానంలో ఉన్నాను, అవిముక్త క్షేత్రంలో ఉన్నాను, వారాణసి క్షేత్రంలో ఉన్నాను అనుకున్న వ్యక్తి కూడా తరిస్తాడు. ముక్తి పొందకపోవచ్చు, కనీసం ఘోర నరకాల పాలు కాడు. ఈ ప్రపంచంలో కాలం ఒక రోగం, కాలం గొప్ప రోగం అంటుండో. అవిముక్తుడని ఒక పురుషుణ్ణి శివుడు సృష్టించాడు. ఈ అవిముక్తుడే కాశీక్షేత్రంలో ఉండి అవిముక్త క్షేత్రం అనే పేరు మనకి కాశీకి ఇచ్చాడు. ఈ అవిముక్తుడు శివుడి యొక్క మరొక రూపం. ఈయన కాశీని ఎప్పుడు విడిచిపెట్టడు. ఈయన పుట్టగానే శివుణ్ణి అడిగాడనమాట, శివ కాశీలో ఎంతకాలం ఉండాలి అంటే, నాయన ఒక రోజుండు లేదా సగం రోజుండు ముహూర్తమైనా ఉండు అనగానే అవిముక్తుని మళ్ళీ అడిగాడు, దేవదేవ మహాదేవ కాలామయ శుభేషజ. దేవ మహాదేవ కాలం ఒక రోగం, కాలం వల్ల పుడుతున్నాం, కాలం వల్ల పెరుగుతున్నాం, కాలం గడిచే కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి, ఈ కాలానుగుణంగా అనేక రోగాలు శరీరానికి మనస్సుకి వస్తూ ఉంటాయి. ఇవాళున్న మంచితనం రేపుండదు, ఇవాళున్న భక్తి రేపుండదు, ఇవాళ తిన్న ఆహారం రేపు మళ్ళీ ఇంకో రకంగా మారుతుంది. ఈ పూట శరీరం మంచి ఆరోగ్యంగా ఉందనుకునే లోపు శరీరం అనారోగ్యానికి గురవుతుంది. ఈరోజు మంచి కంఠంతో ఉన్నవాడు రేపు పొద్దున కంఠం లేకపోవచ్చు, ఇవాళ డబ్బు ఉన్నవాడు రేపు ఉండలేకపోవచ్చు. ఎప్పుడు ఏ జీవి ఎలా మారుతాడో తెలియదు. అందుకే కాలం మహారోగం. ఈ కాలం అనేటటువంటి రోగానికి నువ్వే మందు. కాబట్టి నేను నిన్ను భక్తితో అడుగుతున్నాను, నువ్వు చెప్పినట్టుగా ఒక క్షణకాలమైనా ఉంటే వాడు అధోగతులకు వెళ్ళడన్నావు, కానీ పునర్జన్మే లేకుండా శాశ్వత ముక్తి పొందాలని నా కోరిక, దానికి ఏమి చెయ్యాలి అని అడిగాడు. పునర్జన్మ లేకుండా ఉండాలంటే అప్పుడు ఆయన చెప్పింది ఏమిటి, నాయన 3 చెబుతున్నాను, ఏకధాటిన కదలకుండా 9 ఇక్కడే ఉండి 9 నిద్రించాలి. అనగా 9 ఈ పంచక్రోశులు దాటకూడదు, కాశీకి 5 స్థలంలో అది దాటి వెళ్ళకూడదు. అనగా ఉదాహరణకి కాశీలో 9 నిద్రపోవాలనుకున్న వాళ్ళు గవ్వలమ్మ దగ్గరికి వెళ్ళామండి, వ్యాస కాశీకి వెళ్ళామండి, మధ్యలో పగలేమో ప్రయాగ వెళ్ళామండి అంటే ఆ స్థలం దాటారు కనుక ఇక వాడు అక్కడ 9 ఉన్నట్టు కాదు. కేవలం కాశీలో ఆ పంచక్రోశుల మధ్యలో 9 విడిచిపెట్టకుండా ఉండాలి. ఈ 9 నిద్రపోయినంత మాత్రం చేస్తే ముక్తి వస్తున్నట్లేదు ఆయన వాళ్ళు. చాలామంది 9 నిద్రపోతే చాలట, ఏవాడు పని అయిపోయినట్టేట, ఏమైపోతున్నాడు పని, ఏమవ్వదు. 9 ఏం చేయాలో చెప్పాడు అక్కడ. సూర్యోదయానికి ముందు లేవాలి ఈ 9. సూర్యోదయం తర్వాత లేస్తే 9 నిద్రించినట్టు కాదు. కాబట్టి సూర్యోదయం వినాదృష్ట, సూర్యుడిని చూడకుండా లే అంటే అర్థం ఏంటి, సూర్యుడు చూడకుండా గదిలో పడుకుని లేవని కాదు, సూర్యోదయం వరకు ముందు లే.
లేచిన తర్వాత తప్పనిసరిగా ఈ 9 రోజులు గంగా స్నానమే చెయ్యాలి. 9 రాత్రులు నిద్రపడడం ద్వారా ముక్తి పొందాలనుకున్న వాడు 9 రోజులు గంగలో స్నానం చేయాలి తప్ప బాత్రూములో స్నానం చేస్తే మళ్ళీ ఇంకో బాత్రూములో పుడతావు, ఎలా పుడతావో తెలియదు. కాబట్టి తప్పక గంగా స్నానం చేయవలసిందే. గంగాపానం, గంగా స్నానం ఈ రెండు కంపల్సరీ. 9 రోజులు రోజు గంగలో స్నానం చేయాలి, ఆచమనం చేయాలి. అక్కడ సంధ్యావందనాదులు యథాశక్తిగా అర్చనలు చేసుకోవాలి. ఈ 9 రోజులు ఏదో ఒక లింగాన్ని దర్శనం చేసుకోవాలి. రోజు విశ్వేశ్వరుడు దర్శనానికి వెళ్ళాలంటే కష్టం కదండి. ఒక్కో రోజు బయట వాళ్ళు వస్తారు, జనం పెరుగుతారు. అలాంటప్పుడు ఏం చెప్పాడు, మొత్తం కాశీలో నువ్వు గింద స్థలం కూడా లింగంతోటే సమానం గనక ఓసారి కేదారేశ్వరుణ్ణి చూడు, ఓసారి అభిముక్తేశ్వరుణ్ణి చూడు, ఓసారి ధర్మేశ్వరుణ్ణి చూడు, ఓసారి విశ్వేశ్వరుణ్ణి చూడు, ఇలా ఒక్కొక్క లింగ దర్శనం చేసుకో. కానీ తప్పనిసరిగా అమ్మని మాత్రం చూడాలి. విశాలాక్షినో పార్వతినో లేక ఏదైనా ఒక ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహమో చూడాలి. విఘ్నేశ్వర దర్శనం చెయ్యాలి. ఈ 9 రోజులు ఏకభుక్తం చెయ్యాలి. ఏకభుక్తం అనగా ఒక పూటే భోజనం. నిజానికి ఏకభుక్తం అనే శబ్దం అనేక అర్థం ఒక పూట భోజనం చేసి ఒక పూట ఏమీ తినకుండా ఉండాలి. కానీ కలియుగం కదా, ఏకభుక్తం అనే శబ్దం చాలా మార్పులకు గురైంది. కొంతమంది భీముడు లాంటి వాళ్ళు పగలు భోజనం చేశాక రాత్రికి ఏమీ తినకుండా ఉండలేక నానాయాతన పడిపోయారు. అందుకని అలాంటి వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళి పగలు తిని రాత్రి ఏమి తినకుండా ఏముంటామండి, సాయంత్రం పూట అన్నం బదులు మరి ఏదన్నా తినే అవకాశం ఇవ్వమంటే మళ్ళీ శివుడు జాలిపడి రాత్రిపూట అన్నం బదులుగా మరి ఏదన్నా పండో మరి ఏదో ఫలహారం అని పెట్టుకున్నాక మన పేరు అది ఫలహారం అండి, ఫలహారం బలహారం తప్ప అది ఫలహారం కాదు, అదో తినమన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నారన్నమాట, పగలు భోజనం చేసిన వాళ్ళు రాత్రిపూట ఏదో 4 కేజీలు బియ్యప్రభతో చేసినటువంటి ఉప్పుడు పిండో లేదా అరడదన పెసరట్టు దానికి ఉప్మా, దానికి మళ్ళీ అల్లపు చట్నీ, కొబ్బరి చట్నీ, వేరుశనగ గుళ్ళ చట్నీ, జీడిపప్పు చట్నీ, ఆవకాయ, గోంగూర, దెబ్బకాయ, దెబ్బకాయ ఏవో అంచునంచుడు వాళ్ళు. అబ్బాయి పెసరట్టు ఉప్మా కుదరదండి అనుకున్నవాళ్ళు ఏదో 200 ఇడ్లీ సాంబారు మళ్ళీ దానికి తమిళ సంప్రదాయంలో అంత తినమనే లఘువుగా శరీరమును క్లుప్తముగా బతకడానికి వీలుగా తినాలి. వీలుంటే సాయంకాలం ఉపవాసం ఉండండి. కానీ కలియుగంలో పూర్తి ఉపవాసం నిషేధం కనుక సుస్పష్టంగా చెప్పేటంటే కలియుగంలో సంపూర్ణ ఉపవాసం లేదట, మహాపాపంటది. ఏమీ తినకుండా ఉపవాసం ఉండడం కలియుగానికి నిషేధం. నేనేం చెప్పినా ప్రామాణికంగా కొన్ని 100 సార్లు చెప్పానన్నమాట. పద్మపురాణంలో చెప్తాడు భోజనంతు వరం మంజే అన్నాడు ఆయన. ఒకవేళ నీ కళ్ళు తిరిగి పడిపోయే పడవ అయితే అన్నం తినమన్నాడు, భోజనమే అన్నాడండి. కాశీ వెళ్ళాం, పొద్దున్న అన్నం తిన్నావు, సాయంత్రం ఇడ్లీ తింటే నీ కడుపు తిప్పుతోంది, నీకు నిద్ర పట్టదు, అప్పుడు శుభ్రంగా ఇంత అన్నం తిని ఎక్కువ తినకు, లఘువుగా తినంతే. కానీ మొత్తం మీద అన్నం తిను, శరీరం పడిపోకుండా చూడు, అజ్ఞానంతో ఏమీ తినకుండా ఉండదు. ఇలా మొత్తం మీద ఏదో ఒక ఆహారం ఎంతో కొంత తినాలి, తినకుండా మాత్రం కుదరదు, పూర్తిగా నిషేధం లేదు. కొంతమంది శరీరం అదృష్టం ఏంటంటే 2 అరటిపళ్ళు తింటూ ఉండగలరు, అలాంటి వాళ్ళకి అది దోషం కాదు, పాలు తాగి ఉండవచ్చును. మొత్తం మీద ఏకభుక్తం కానీ కొంత పాక్షిక ఉపవాసం కానీ ఉండాలి. లఘువాసి అంటే తక్కువ ఆహారం సేకరించాలి. ఇంకా ఈ 9 రోజులు ఏదో ఒక శివుడి కథ వినాలి, కాశీఖండమో శివుడి అవతారాలు ఇలాంటివి వినాలి. ఈ 9 రోజులు ఆ ప్రాంతంలోనే తిరుగుతాం కదా, తిరిగేటప్పుడు వీలున్నంత వరకు ఆలయాలు చూడాలి. ఇతరులను యోగక్షేమాలు అడగద్దన్నాడండి. ఉదాహరణకి నేను అక్కడ ఉన్నాను, ఇంతలో ఈయన వచ్చారు, ఏమండో మన గుంటూరు ఎలా ఉంది, పురాణాలు బాగా జరుగుతున్నాయా, వ్యాపారం ఎలా ఉంది, ఎలక్షన్లు ఎలా ఉన్నాయి, ఇవి అడక్కాయని. నువ్వు బక్క చిక్కిపోయావా, నువ్వు అన్నం తిన్నావా అని ఇతరులను అడక్కు. యోగక్షేమాలు అసలు వద్దన్నాడంతి, నీ గురించి నువ్వు ఆలోచించుకో. అక్కడ ఉన్నంతసేపు యోగక్షేమాలు శివుడు చూసుకుంటాడు. కాశీలో యోగక్షేమాలు నువ్వు ఎందుకు అడగడం, కాశీలో ఎక్కడికెళ్ళినా ఇంత తిండి దొరుకుతుందండి, అన్నపూర్ణ ఆలయంలో సాయంత్రం పూట పెడతారు టిఫిన్లు, అసలు నిజంగా 6 గంటలకల్లా మీరు వెళ్ళారంటే మైసూరు బజ్జీలు కూడా పెడతారు. ఉసూరు మరి వెళ్ళిన వాడు, నీరసంగా ఉన్నవాడు మైసూరు బజ్జీ తిని మళ్ళీ ఇలా తయారై వస్తాడు, ఎంత బాగుంటుందో. 1 గంట ఆగితే ఇడ్లీలు మైసూరు బజ్జీ అయిపోయి పెడితే ఉప్పుడు పిండన్న మిగులుతుంది, అన్నపూర్ణ చూసుకుంటుంది నీ గురించి, నువ్వేం అడక్కో. అలాగే బెనారస్ చీరలు ఇక్కడ 500కి వస్తుందంటే ఇక్కడ 500 కొనుక్కుని మళ్ళీ మనం గుంటూరు, ఏలూరు, విజయవాడ 1000 రూపాయలకి పెడితే దారి ఖర్చులు కలిసి వస్తాయనుకుంటే ఈ 9 రోజులు ప్రయాణం వ్యర్థం. అక్కడ ఇంక ఏ వ్యాపారము, ఏ ధనము, ఏ బాగు లేదు. కేవలం ఆ 9 రోజులు శివనామస్మరణం, శివకథ, భగవద్ దర్శనం ఇవి తప్ప మరొకటి ఉండకూడదు. ఏ విధమైన కాపీనం ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు, కుటుంబం గురించి అసలు పట్టించుకోకూడదు. ఇలా సంపూర్ణముగా 9 రోజులు అక్కడే పగలు రాత్రి ఉంటూ భగవంతుడిని స్మరిస్తే అటువంటి వాడు పునర్జన్మ లేకుండా కైవల్యం పొందుతాడు. ఈ 9 రోజులు అలాగే ఉండాలి. వీలున్నప్పుడు దానం చెయ్యాలి. కనిపించిన వాడిని ఈశ్వరుడిగా చూడాలి. 9 రోజుల్లో ఒకవేళ ఒకరోజు భ్రష్టులు అయ్యాం అనుకుందాం, కాసేపు ఏదో కారణం చేత పిచ్చి ఆలోచనలు వచ్చాయి, అలాంటి వాడికి ముక్తి రాదు కదా. అప్పుడేం చెప్పాడు, 6 మాసములైనా ఉండమన్నాడు. షామాసం అంటే 6 మాసములు. ఏమండి ఎంతకాలమైనా ఉండొచ్చు, మినిమం 9 రోజుల నుంచి మొదలుపెట్టి ఆయన చాలా చెప్పాడు. 3 విశేషాలు చెప్పాడు. 6 నెలలు కానీ, 9 నెలల 9 రోజులు కానీ చెప్పాడు. 9 రోజులు 6 మాసములు 9 నెలల 9 రోజులు. ఇవి కాకుండా ఇంకా చిన్న చిట్కాలు చెప్పాడు కానీ అవన్నీ మీకు చెప్పట్లా. వీటిల్లో నువ్వు ఏదో ఒక దాన్ని నీకు అనుకూలమైన దాన్ని ఎంచుకో, ఉన్నంతకాలం భక్తితో ఉండు. చిట్ట చివరిగా ఏం చెప్పాడు, ఎంతకాలం ఉన్నావు అన్నది కాదు, ఉన్న కొంతకాలమైనా సంపూర్ణ నియమంతో సంపూర్ణ భక్తితో కాశీ మీద ఉన్న వ్యామోహంతో ఉంటే అటువంటి వాడిని నేను అనుగ్రహిస్తాను. మేమెవరం అన్నాళ్ళు, అసలు అక్కడికి వెళ్ళలేము అనుకుంటే ఏం చేయాలి? వాళ్ళకు కూడా మార్గం చెప్పాడు ఆయన, అవిముక్తుడు వంకతోటి. నన్ను మందన్నావు కదా, ప్రజలకు మందు వేస్తున్నాను, మోక్షం అనే మందు వేస్తున్నాను. ఇంట్లోనే కూర్చుని కాశీ 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 అనుకో, అనుకున్న వాడికి కూడా కాశీవాస ఫలం ఎంతో కొంత లభిస్తుంది. చెప్పండి అందరు కూడా, అహం కాశీం గమిష్యామి, అహం కాశీం గమిష్యామి, తత్రైవ నివసామ్యహం, ఏవం బ్రువాణః సతతం కాశీవాస ఫలం లభేత్. అహం అంటే నేను కాశీం కాశీ గురించి వెడతాను, గమిష్యామి వెడతాను అంటే నేను కాశీకి వెడతాను. తత్రైవ అక్కడే నివసామ్యహం ఉంటాను అని దాని అర్థం అనమాట. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను, అక్క డే ఉంటాను, నైట్ ఉంటాను, అక్కడే ఉంటాను. ఏవం ఈ విధముగా సతతం ఎల్లప్పుడు బ్రువాణ పలుకువాడు కాశీవాస ఫలం లభేత్, కాశీవాస ఫలితాన్ని పొందుతాడు అని అర్థం. అందుకని ఒకవేళ మనం ఏ కారణము చేతనైనా కాశీ వెళ్ళలేకపోతే, వెళ్ళేందుకు మనస్సు అంగీకరించకపోతే, ఓపిక లేకపోతే, ధనము లేకపోతే, అవకాశము లేకపోతే, అలాంటప్పుడు ఇంట్లో కూర్చుని నేను కాశీ వెడతాను కాశీ వెడతాను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను అక్కడే ఉంటాను అక్కడే ఉంటాను అక్కడే ఉంటానని నిరంతరం అనుకుంటే, అటువంటి వాడికి ఇక్కడ ఇంట్లో కూర్చుని కూడా కాశీ వెళ్ళేటటువంటి ఫలితం వస్తుంది. కాకపోతే నిరంతరం అనుకోవాలట, సతతం అన్నాడు. ఇవాళ అనుకుని మళ్ళీ నెలలాళ్ళ తర్వాత గుర్తొచ్చేప్పుడు అనుకుంటే కాదు, వీలున్నప్పుడు అలా అనుకో. నిరంతరం అంటే అక్కడ అంతరార్థం ఏంటంటే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అనుకో. అది పెద్ద కష్టం ఉందండి, దానికేమన్నా డబ్బులు ఖర్చు పెట్టాలా? ఓ 100 రూపాయలు ఇవ్వక్కర్లేదు అహం కాశీం గమిష్యాం అనుకోవడానికి. సంస్కృత శ్లోకం రాకపోతే తెలుగులో అనుకోమన్నాడు, నీ లాంగ్వేజ్లో నీ మాతృభాషలో. ఎలాగో ఈ మధ్యన ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు కదా, ఐ విల్ గో టు కాశీ అని ఇంగ్లీష్లో అనుకోకండి. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను, కాశీ వెడతాను, అక్కడే ఉంటాను. 2 ముక్కలు 2 వాక్యాలు, ఏం కష్టం అందులో? ఇలా నిరంతరం అనుకున్న వానికి కూడా కాశీవాస ఫలితం ఇస్తానన్నాడు ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి గనక. సులభముగా ముక్తి లభిస్తుంది దీనివల్ల కూడా. ఒకవేళ ఈ అనుకోవడానికి నోరు లేదనుకుందాం, కొంతమందికి వాక్ ఉండదు మోగవాళ్ళు, అప్పుడు వాడు లోపల అనుకోగలిగితే లోపల అనుకోవచ్చట, లోపల కూడా అనుకోవడానికి నాలుక సహకరించకపోతే ఏం చేయమన్నాడు, ఎవరైనా కాశీ వెడుతుంటే వాళ్ళకి సాయం చేయాలట. కాశీ వెడుతున్నాను అన్నటువంటి వాడిని నమ్ము నువ్వు. ఒక్కోసారి ఏంటంటే మన ఇంటికి కొంతమంది వచ్చి నేను అయ్యప్ప దగ్గరికి వెడుతున్నాం కాశీకి వెడుతున్నాను డబ్బులు ఇమ్మంటే, వాడు వెళ్ళాడా పుణ్యం, వెళ్ళకపోయినా వాడు అన్నాడుగా ఆ మాట, ఆ మాట అన్న వల్ల కూడా పుణ్యమేట, వాడు మోసగాడైతే మనకలేంటి నష్టం? ఎంతో కొంత ఈ వాడిని ఆక్షేపించకు. దానం చేసేటప్పుడు నమ్మకం లేక శ్రద్ధ లేక తిట్టుకుంటూ వాడు మోసగాడు అనుకుంటూ ఇచ్చే కంటే ఇవ్వకపోవడం మంచిది. కానీ ఒకవేళ ఎవడైనా నేను కాశీ వెడుతున్నాను, నాకు మీకు తోచింది ఇవ్వండి అంటే మీకు తోచింది ఇవ్వండి, భక్తితో ఇవ్వండి. పరమేశ్వర ఈ పుణ్యాత్ముడు కాశీ వస్తానంటున్నాడు, నిజంగా వాడు అన్నమాట సత్యం అయ్యేలా చెయ్యి అని ప్రేమతో ఇస్తే వాడికి ఇచ్చిన డబ్బు వల్ల నువ్వు కూడా వాడితో పాటు కాశీ వెళ్ళిన ఫలితం పొందుతా ఉన్నాడండి ఆయన. అవతల వాడు నిజంగా మోసగాడైనా మనకొద్దట, మనం మాత్రం భక్తితో వాడికి ఇద్దాం అంతే. ఒక్క యాత్రకు వెళ్ళేవాడిని నమ్మిచ్చేయటమే, తోచింది ఇచ్చేది శ్రద్ధగా ఇ. అందుకే ఉపనిషత్తులు శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం అంటే నువ్వు శ్రద్ధతో ఇయ్యి, అశ్రద్ధగా ఇవ్వకు. ఎవరికి ఇచ్చినా వాడు పరమాత్మకు, ఇచ్చేవాడు శివుడు, పుచ్చుకునేవాడు శివుడు, శివుడే అన్నీ అనుభవిస్తున్నాడు అనుకోవాలి. కాశీలో 9 రోజులు ఓ నెలలో ఉన్నవాడు పెందరాళ్ళు 7 ఇంటికల్లా అయితే తిని పడుకుంటే ఉపయోగం ఉంది? ఏ 10 ఇంటికో 11 ఇంటికో 12 ఇంటికో గంగానది యొక్క రేవుకి వెళ్ళండి, ఆ మెట్ల మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరగండి, తిరిగి శివుణ్ణి తలుచుకోండి, మీకు ముక్తి వస్తుందని చెప్పాడు అగస్త్యుడు. ఆయన అలా చేశాట.
ఆనందంబున ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్ కాయగా, ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్ కాయగా, నానాశైకత వేదికా స్థలములం నల్దిక్కులన్ శంభు కాశీనాథుల్ తరుణేందు శేఖరు శివు శ్రీకంఠు నిల్ పాడుదు మేనెల్లం పులకాంకుర ప్రకరముల్ నిండారా మిన్నేటిలో.
అగస్త్య మహర్షి ఆనందంతో, పైగా ఎవరో ఫోర్స్ చేస్తే వెళ్ళాల, తనంత తాను బ్రహ్మానందంతో అర్ధరాత్రి పూట చంద్రుడు పిండి వెన్నెల కాస్తూ ఉండగా ఆ పిండి వెన్నెలలో ఒంటరిగా అటు ఇటు గంగానది తీరంలో ఇసుక తిన్నెల్లో స్నానాల రేవుల్లో తెగ తిరిగేవాడు. శంభో, కాశీనాథ, చంద్రశేఖర, శ్రీకంఠ, శితికంఠ, రక్షించు, పాకి పాకి అంటూ శివనామస్మరణం చేసేవాడు. అలా తిరిగాడు కాబట్టే నక్షత్రమై శాశ్వతంగా శివుడి సన్నిధానంలో ఉండగలుగుతున్నాడు. కాబట్టి కాశీలో రాత్రిపూట వీలున్నంత వరకు శివనామస్మరణ చేస్తూ రేవుల్లో తిరగాలి. రేవులో తిరుగుతూ ఉన్నవాడికి చావు వస్తే ఇక చావు లేని శాశ్వతమైనటువంటి స్థానానికి వెడతాడు. ఇది ముక్తి మార్గం అన్నాడు శివుడు అభిముక్తుడనే వాడికి చెప్పి.